నమో వెంకటేశాయ. వెంకటేశాయ వెంకటం వెంకటం వెంకటం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవ వాసుదేవ. ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమః శివాయ. శివాయ నమః శివాయ నమః. ఓం నమః శివాయ. శివాయ నమః శివాయ నమః. ఓం నమః శివాయ. ఈ రోజున ఇక్కడ రేపు సికింద్రాబాద్. ఈ రోజున ఈ సమావేశానికి కారణం ఈ యామలత్త గారు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. యామలత్త గారు భర్త పేరు విఠల్ రెడ్డి గారు. ఆయన స్వర్గస్థులై 4 సంవత్సరాలు అయింది. ఆయన ఏప్రిల్ నెలలో స్వర్గస్థులయ్యారు. అంచేత మీరు ఇప్పుడు ఎలా అయినా విక్రమ్ పెళ్లికి వస్తున్నారు కాబట్టి ఏప్రిల్ నెలలోనే ఇది ఇక్కడ చిన్న సమావేశం ఏర్పాటు చేద్దాం విఠల్ రెడ్డి గారు జ్ఞాపకార్థం అని చెప్తే ఇక్కడ ఈ సమావేశం నిమిత్తం అది. ఆ నిమిత్త కారణంగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశారు. యామరత్ గారికి వారి స్వర్గీయ వారి భర్త పట్ల ఇప్పుడు దుఃఖం తగ్గిపోయింది. శాంతిగా ఉంటున్నారు, సుఖంగా ఉంటున్నారు. భర్త జ్ఞాపకం వచ్చిన మెమరీ స్వీట్గా ఉంటుంది, చేదుగా ఉంటారు. అది తీపి జ్ఞాపకాలు వేరు, చేదు జ్ఞాపకాలు వేరు. అంటే భర్త జ్ఞాపకం వచ్చిన అది స్వీట్గా ఉంది, కానీ మెమరీ చేదుగా మటుకు లేదు. ఆ ఊళ్ళో ఆ దుఃఖం తాలూకు అశాంతి తాలూకు దుంప పూర్తిగా ఎండిపోయింది. రామరత్ గారిలో ఆ దుఃఖం తీసుకొచ్చి అశాంతి తీసుకొచ్చి ఆందోళన తీసుకొచ్చే దుంప పూర్తిగా ఎండిపోయింది. అంచేత ఒక రకంగా ప్రశాంతంగా యామలత్తి గారు ఉండగలుగుతారు. యామలత్తి గారు సత్వగుణ ప్రధానం, సత్వగుణంగా ఉంటారు. యామలత్తి గారు ఈ మీటింగ్ ఏర్పాటు చేశారని నేను చెప్పడం కూడా యామలత్తి గారికి ఇష్టం ఉండదు. అదే భగవాన్ అరుణాచలేశ్వరుడితో చెప్పారు, నువ్వు ఇచ్చివాడు అట్టివాడు అని చెప్పటం నువ్వు జ్ఞానదాతని క్రాంతిదాతని శాంతిదాతను ఇచ్చివాడు అట్టివాడు అని చెప్పటానికి లోకానికి చెప్పటం నేను నీ గురించి చెప్పటం నీకు ఇష్టం ఉండదు, నీకు ఇష్టం లేని పని చేస్తున్నాను కాబట్టి క్షమించి ఆశీర్వదించు అన్నాడు. అరుణాచలేశ్వరుడికి పబ్లిసిటీ కానీ టామ్ టామ్ కానీ ఇష్టం ఉండదు. అరుణాచలేశ్వరుడు కాదు, సత్వగుణ ప్రధానులు కూడా వాళ్ళు చేసుకునే సాధన ప్రశాంతంగా చేసుకుంటారు. అది ఇంట్లో వాళ్ళకు కూడా తెలియాలని అనుకోరు, అది సత్వగుణ ప్రధానం. వాళ్ళు సమాజానికి సంబంధించినంత వరకు ఏదైనా పని చేసినా ఇంట్లో పని చేసుకున్నా అది ఇతరులకు తెలియాలని, కానీ వాళ్ళ సాధన కూడా ఇతరులంటే ఇంట్లో వాళ్ళకు కూడా తెలియాలని అనుకోరు. వాళ్ళు చేసేది కూల్గా చేస్తారు, క్వైట్గా చేస్తారు. వాళ్ళకి వాళ్ళకి మోక్షాన్ని ఇచ్చే ఈశ్వరుడికి అనుబంధమే, కానీ ఇతరులతో అనుబంధం ఏం పెట్టుకోరు. అంటే వ్యవహారంగా మాట్లాడుతున్నప్పటికీ వాళ్ళ మనసు మటుకి ఈశ్వరుడి పాదాల పట్ల మినహాయింపు లేని ప్రేమ ఉంటుంది, మినహాయింపు లేని భక్తి ఉంటుంది. సత్వగుణ ప్రధానం. ఆ సత్వగుణ ప్రధానం ఉన్న వాళ్ళకి మోక్షం. కొంతమంది మంచి పనులు చేసినా రజోగుణంగా చేస్తారు, తమో గుణంగా చేస్తారు. ఆ సత్వగుణ ప్రధానంగా ఉన్న వాళ్ళు చేసే పని వల్లే వాళ్ళు ఈశ్వర అనుగ్రహానికి పాత్రలు అవుతారు. వాళ్ళు చేసుకునే సాధన కూడా రహస్యంగా చేసుకుంటారు. వాళ్ళకి సమాజానికి సంబంధించినంత వరకు వాళ్ళ కుటుంబ బాధ్యతలు అవి కూడా వాళ్ళకి పబ్లిసిటీ అక్కర్లేదు, గుర్తింపులు అక్కర్లేదు. సొంతంగా వాళ్ళు చేసుకునే జపధ్యానములు కూడా వాళ్ళు సీక్రెట్గానే చేసుకుంటారు. కానీ ఇది అందరికీ చెయ్యాలి, మనం ఇంత జపం చేస్తున్నాం, మనం ఇంత ధ్యానం చేస్తున్నాం, లేదా ఇంత విచారణ చేస్తున్నాం. ఇతరులకు చెయ్యాలని వారు అనుకోరు. ఇతరులకు తెలియాలని వారు అనుకుంటే నెమ్మదిగా రజోగుణం పెరిగిపోతుంది. ఇతరులకు తెలియాలని వారు ఎప్పుడైతే అనుకోలేదో వారు సత్వగుణ ప్రధానులై వాళ్ళు సత్య సాక్షాత్కారం పొందుతారు స్లోగా, అది డ్యూ కోర్సులో వస్తుంది. ఇది ఈ సమావేశం. ఇప్పుడు విఠల్ రెడ్డి గారు ఆత్మశాంతి నిమిత్తం వారి మెమరీ ఇంచుమించుగా వారి జ్ఞాపకం కోసం చెప్పినటువంటిది అనుగ్రహ భాషణం. వారు శాంతిగా ఉండగలుగుతున్నారు. హేమలత గారు శాంతిగా ఉండగలుగుతున్నారు. హేమలత గారే కాదు, మనం కూడా శాంతిగా ఉండగలిగితే శాంతిలోంచి శక్తి వస్తుంది, శాంతిలోంచి జ్ఞానం వస్తుంది, శాంతిలోంచి మనస్సు యొక్క చాపల్యం ఆగిపోతుంది. మనం శాంతిగా ఉండగలిగితే ఒక ఎనర్జీ వస్తుంది లోపల నుంచి, ఒక ఎనర్జీ వస్తుంది, తర్వాత మనస్సు యొక్క చాపల్యం ఆగిపోతుంది. తర్వాత బాహ్యముఖానికి వెళ్ళి మనస్సును బాహ్యముఖానికి వెళ్ళి తీసుకెళ్లి అలవాట్లు వేగం తగ్గిపోతుంది. మనకు శాంతిగా ఉండగలిగితే అంటే మన ఇంట్లో ఎవరు స్వర్గస్థులైనా వాళ్ళు భగవంతుడు ఏమని చెప్పాయంటే, వాళ్ళు జీవించుండగా ఒకవేళ మాంసం పడితే వీళ్ళు ఎప్పుడు చనిపోతారు, వీళ్ళు ఎప్పుడు చనిపోతారు, చేయలేక అలా కనిపెట్టుకుని ఉండకండి. కొంతమంది 10 సంవత్సరాలు మంచం పట్టే వాళ్ళు ఉంటారు, వీళ్ళు చనిపోతే బాగుండు, వీళ్ళు చనిపోతే బాగుండని అనుకోకండి. భగవంతుడు మీకు కేటాయించిన పని అనుకోండి, అది మీ సాధనలో ఒక భాగం అనుకోండి అని భగవద్గీతలో చెప్పాడు. మీ కుటుంబ సభ్యులకి మీరు చేసే పని మీకు ఇష్టం ఉన్నా చెయ్యాలి, ఇష్టం లేకపోయినా చెయ్యాలి. ఆ పని మీరు ఇష్టంగా చేయగలిగితే అటువంటి చాకరీలు, అటువంటి పనులు మీకు రాబోయే జన్మలో ఎదురవ్వు. అదే అయిష్టంగా చేస్తే అదే పని రాబోయే జన్మలో మీకు కేటాయిస్తాడు భగవంతుడు. అంటే చేసే పని అయిష్టంగా కాకుండా, అప్రీతిగా కాకుండా, మన చేతిలో పని ఇష్టంగా చేయాలి, ప్రీతిగా చేయాలి. అలా పని చేయటం మనస్సు అనగటం నేర్చుకుంటుంది. ఈ సాధకులకి ముఖ్యంగా భౌతికంగా మనం ఏదైనా అభివృద్ధిలోకి రావాలన్నా, ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలన్నా, 2 విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. దేహాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవాలి, దేహాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవాలి. ఏదైనా అలవాట్లు ఎక్కువగా రిపీట్ అవుతాయంటే ఎందుకు రిపీట్ అవుతున్నాయి? మన మెదడులో ఎక్కడైనా దోషం ఉందేమో, ఆ మెదడులోని దోషాలు ఏమైనా చూసుకోవాలి. మనం పాడు చేసే అలవాట్లు రిపీట్ అవుతున్నాయి అనుకోండి, ఎక్కువ ఎక్కడో మెదడులో మైనస్ పాయింట్లు ఉంటాయని జాగ్రత్తగా చూసుకోవాలి. మనకి ఆధ్యాత్మికంగా కదా భౌతికంగా కూడా అభివృద్ధిలోకి రావాలంటే దేహం ఆరోగ్యంగా ఉండాలి, మనస్సు శాంతిగా ఉండాలి. మనస్సు శాంతిగా ఉంటే, దేహం ఆరోగ్యంగా ఉంటే అసాధ్యమని కూడా సాధ్యం అవుతాయి. తర్వాత మీ శాంతి, మీ జ్ఞానము ఇతరులకు కూడా, మీ సంపదలో, ఆ జ్ఞాన సంపదలో ఇతరులకు కూడా మీరు వాటా పంచిపెట్టవచ్చు. మీకు శక్తి లేనప్పుడు ఇతరులకు ఏమి శక్తి లేవు, మీకు జ్ఞానం లేనప్పుడు మీరు ఇతరులకి, మనకున్నది మనం ఇతరులకు ఏమైనా ఇవ్వగలం, కానీ మనకు లేనిది ఇతరులకి ఏమి ఇవ్వలేదు. దేహం ఉంది, ఆ దేహం లోపల మనస్సు ఉంది, ఆ మనస్సులో 2 తలంపులు ఉన్నాయి. ఆ 2 తలంపులు నేను అనే తలంపు, నాది అనే తలంపు. మీ ఇంట్లోనే మనుషులు సంసారం కాదు, అది సమాజం సంసారం కాదు. సంసారంలో ఈ రెండు తలంపులే, దేహంలో మనస్సు ఉంది, మనస్సులో రెండే రెండు తలంపులు ఉన్నాయి, అదే సంసారం. ఒకటి నేను అనొక తలంపు, రెండు నాది అనొక తలంపు. దాన్ని వేదాంత పరిభాషలంటే నేను అనే తలంపుని అహంభావన అంటారు, ప్రతి వ్యక్తి భావన అంటారు, ఇండివిజువల్ ఐ అంటారు, బాడీ బౌండ్ ఐ అంటారు, రకరకాలుగా పిలుస్తారు. ఆ నేను అనే తలంపుని రకరకాలుగా పిలుస్తారు. నేను అనే తలంపు వచ్చిన తర్వాత నాది అనే తలంపు వస్తుంది. ఈ రెండు తలంపులు ఎవరికైతే లేవో, ఈ రెండు తలంపుల్లోంచి ఎవరైతే విడుదల పొందారో వాళ్లే ప్రకృతి గుణాలను దాటగలరు, ఈశ్వర సామ్రాజ్యాన్ని అధిపతులు అవ్వగలరు. వాళ్ళు మన సాధన గమ్యం బయట ఎక్కడ లేదు. సాధన మనం సాధించవలసింది బయట ఏమీ లేదు. పోగొట్టుకోవాల్సిన ఈ రెండు, ఈ భక్తి మార్గం, ధ్యానం, ఏ మార్గంలో ప్రయాణం చేయండి, ఏ మతం చెప్పిన పద్ధతి ప్రకారం మీరు ప్రయాణం చేయండి, మనం పోగొట్టుకోవాల్సిన ఇరవండి. నేను అది తలంపు, నాది అనే తలంపు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేహం ఉంది, దేహం లోపల మనస్సు ఉంది, మనస్సు లోపల నేననే తలంపు ఉంది. ఆ నేననే తలంపు మూలంలోనే మీ దేవుడు కూడా ఉన్నాడు. అంటే దేహాన్ని ఆరోగ్యంగా పెట్టుకుని మనసున దేహం లోపల కూడా దేవుడు ఉన్నాడు. మీ దేహం ఆ లోపల, మీ దేహం లోపల, దేహం లోపల మనస్సు ఉంది, మనస్సు లోపల నేననే తలంపు ఉంది. ఆ నేననే తలంపు మూలంలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుని దగ్గరికి మీరు వెళ్ళగలిగితే మీ దేహం దేవాలయం అవుతుంది. మీ దేహమే లోపల దేవుని దగ్గరికి వెళ్ళగలిగితే, లోపల ఆ దేవుని దగ్గరికి వెళ్ళగలిగితే మీ దేహం దేవాలయం అవుతుంది. అయితే ఆ దేవుడు ఈ దేహంలో భాగం కాదు. ఈ దేహంలో దేవుడు ఉన్నమాట నిజం, కానీ ఈ దేహంలో వాడు భాగం కాదు. అదే దేహం చనిపోయినప్పుడు దేహాన్ని కాల్చి బూడి చేసినప్పుడు వాడు కాలడు, ఉన్నాడు, కానీ వాడు దేహంలో ఈనాటి పార్ట్ అది బాడీ, దేహంలో ఒక భాగం కాదు. మీరు ఈ తలంపులు ఈ రెండు నిజం కాదు, ఈ రెండు తలంపులే మనల్ని దేహానికి బంధించే తలంపులు, మనకు దేహ భ్రాంతిని పెంచే తలంపులు, దేహ అభిమానాన్ని పెంచే తలంపులు, దేహ బుద్ధిని పెంచే తలంపులు. మన కనిపిస్తున్న ఈ ప్రపంచానికి, కనిపిస్తున్న ఈ దేహానికి, మన చేత చూడబడుతున్న అన్ని విషయాలకి మనల్ని కట్టిబడి బంధించే విషయాలు ఈ రెండు, నేను అనొక తలంపు, నాది అనే తలంపు. నేననే తలంపు వచ్చాక నాది అనే తలంపు వస్తుంది, కానీ నేననే తలంపు లేకుండా నాది అనే తలంపు లేదు. నాది అనే తలంపు లేని వాడికి ఎక్కడ కూర్చున్న శాంతి? శరీరం ఉంటే శాంతి, శరీరం లేకపోతే శాంతి. అయితే మీకు సహజంగా ఆ జపము, ధ్యానము, ఆ సజ్జన సహవాసం అది న్యాచురల్గా మీకు కుదిరితంటే మీరు మోక్షానికి, శాల్వేషన్కి దగ్గరికి పడుతున్నారు, సమీపంలోకి వచ్చేస్తున్నారు. అది కృత్రిమంగా కాకుండా సహజంగా జరుగుతూ ఉండాలి. అదేదో తెచ్చిపెట్టుకున్నట్టు కాకుండా సహజంగా న్యాచురల్గా ఆ జపధ్యానం పట్ల, ఈశ్వరుడు పట్ల విశ్వాసం కుదరాలి. ఈశ్వరుడని వాడు ఒకడు ఉన్నాడు అనే తపన కుదరాలి, విశ్వాసం కుదరాలి. ఉపనిషత్తులు ఏమని చెప్పారంటే, మీ తెలివితేటల వల్ల మోక్షం రాదు, మీరు బాగా బ్రెయినీ పీపుల్ అవ్వచ్చు, ఎంతో మేధావులు అవ్వచ్చు, మీ తెలివితేటల వల్ల మోక్షం రాదు, మీ ధనం వల్ల మోక్షం రాదు. ధనం ఉంటే వెనకాల జనం కూడా ఉంటారు, ధనం లేని వాడికి జనం ఉండదు. ధనం ఉన్నవాడు కురిపేస్తే హైదరాబాద్ అందరికీ తెలుస్తుంది, ధనం లేనివాడు కురిపేస్తే ఎవరికి తెలియదు. ధనం లేని వాడికి జ్వరం వస్తే ఎవరికి తెలియదు, ధనం ఉన్నవాడికి జ్వరం వస్తే అందరికీ తెలియదు. జనం వల్ల కానీ ధనం వల్ల కానీ అది మీకున్న ఇంటెలిజెన్స్, మీకున్న బుద్ధి సూక్ష్మత వల్ల కానీ, మీకున్న తెలివితేటల వల్ల కానీ, అది మీకున్న పాపులారిటీ యశస్సు కీర్తి వల్ల కానీ ఈశ్వరుడు తెలియబడ్డ. ఇది స్పెసిఫిక్ గా చెప్పారు కానీ స్పెక్యులేషన్ కాదు, స్పెసిఫిక్ గానే చెప్పారు. మ్యాథమెటికల్ యాక్యురసీ ఇందులో కనిపిస్తుంది. మరి దేని వల్ల తెలియబడ్డో చెప్పారు, మరి దేని వల్ల తెలియబడుతుందో కూడా ఉపనిషత్తు చెప్పింది. ఒకటి మీ మనో నిగ్రహం, ఒకటి మీ మనస్సు మీరు అదుపులో పెట్టుకోవటం. మనో నిగ్రహంతో పాటు ఇంద్రియ నిగ్రహం, ఇవన్నిటితో పాటు సత్కర్మ నిష్కామంగా చేయటం. సత్కర్మ చేస్తే సరిపోదు, అది నిష్కామంగా చేయటం. ఎవరైతే మన హృదయంలో ఏ ఈశ్వరుడైతే ఏ నారాయణుడైతే అంతర్యామగా ఉన్నాడో, నువ్వేది మాట్లాడినా ఏ పని చేసినా అతను ప్రీత్యర్థం చేస్తూ మనకు మోక్షం ఇవ్వడానికి తారం చేయలు ఎవరి దగ్గర ఉన్నాయో, ఏ నారాయణుడి దగ్గర ఉన్నాయో, ఏ ఈశ్వరుడి దగ్గర, ఏ ప్రభువు దగ్గర ఉన్నాయో, ఏ యజమాని దగ్గర మనకున్నాయో, వాడి ప్రీత్యర్థం ఇది పని చేస్తూ ఉంటే తర్వాత మినహ ఈశ్వరుడి పట్ల ఇవన్నీ ఉన్నా ఏది నీకు నిగ్రహం, మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, మనసులో చాపల్యం లేకపోవటం, ఇవన్నీ ఉన్నప్పటికీ ఈశ్వరుడి పాదాల పట్ల మినహాయింపులు లేని భక్తి, మినహాయింపులు లేని ప్రేమ, మినహాయింపులు లేని ఆఖ్యాయత, అన్డివైడెడ్ లవ్, అన్డివైడెడ్ డివోషన్, అన్డివైడెడ్ కాన్సన్ట్రేషన్, ఇవన్నిటి వల్ల మటుకి నీ హృదయంలోని ఈశ్వరుడు ఎరుకులోకి వస్తాడు, అది వచ్చే అవకాశం కాదు. ఇప్పుడు మనకి ఇష్టాలు ఉంటాయి, చాలా ఇష్టాలున్నాయి, ఈశ్వరుడి మీద కూడా ఇష్టం ఉంది, అలా తెలియబడ్డం. అది మినహా అన్డివైడెడ్ లవ్ అని చెప్పాడు ఉపనిషత్తు. అన్డివైడెడ్ లవ్ లేదా మీకు అది మీ మనసులో ఇంకా 100% అక్కడ ఇష్టం కుదరాలి, 99% కాదు, 100% మీకు అక్కడ ఇష్టం కుదరాలి. మినహాయింపు లేని ప్రేమ, మినహాయింపు లేని ఆప్షయిత అయితే మళ్ళీ ఏం చెప్తాడంటే ఆ ప్రేమలో, ఆప్యాయతలో, ఆ భక్తిలో కారణం కనపడకూడదు, కారణం కనపడకూడదు. సరసరిగా మనం ఎవరినైనా ప్రేమిస్తే అంటే కారణం కనిపిస్తూ ఉంటుంది. మనం ఎవరి కోసమైనా పని కోసం వెళ్ళామనుకోండి, వాళ్ళని ప్రేమిస్తాం, ప్రేమల పైన ప్రేమిస్తున్నట్టు నటిస్తాం, జీవితంలో నటించకపోతే రోజులు వెళ్ళవు అని చెప్తే మనం. అయితే ప్రపంచంలో పనులు అవ్వచ్చు నటించడం వల్ల, కానీ దేవుణ్ణి మోసం చేయలేవు. అయితే నీకు ప్రపంచంలో ప్రేమలన్నీ కారణాల వల్ల, కానీ దేవుడి పట్ల కారణ ప్రేమ కుదరదు. ఏదో నువ్వు మనసులో పెట్టుకుని దేవుణ్ణి ప్రేమిస్తాంటే ఆ కోరిక నెరవేరుస్తాడు దేవుడు, ఆయన పక్క తప్పుకుంటాడు. మాయలోంచి నేను చేయడం, మన కోరికలన్నీ మాయలో భాగాలు. నువ్వు మన అందరికీ దేవుడు అంటే ఇష్టం ఉండదు, ఆయన కల్పించిన విషయాలంటే ఇష్టపడతాం. మనకు దేవుడు అంటే ఇష్టం ఉండదు, ఆయన కల్పించాడు కదా విషయాలు, లోకం అంతా కనిపించాడు, అది ఇష్టపడతాం. ఆయన క్రియేషన్ మనం ఇష్టపడతామంటే క్రియేషన్లో మనకు కావలసినవి ఇస్తాడు, కానీ మోక్షం ఇవ్వడు, మోక్షం ఇవ్వడు. మనకి ప్రేయస్సు కావాలంటే ఇస్తాడు, కానీ శ్రేయస్సు ఇవ్వడు. అది ఈశ్వరుడి పట్ల మనకు ఆ మినహాయింపు లేనటువంటి ప్రేమ, ఆప్యాయత, ఆ డివోషన్, అది కుదరాలేదు. అది కూడా అకారణంగా ఉంటుంది. ఈశ్వరుని ఎందుకు ప్రేమిస్తామంటే ప్రేమించడం కోసమే ప్రేమిస్తున్నా. ఎందుకు నీకు పట్ల భక్తి, భగవంతుడి పట్ల ఎందుకు భక్తి ఉందంటే భక్తి కోసమే భక్తి ఉంది. దానికి ఒక కారణం కనపడకూడదు. కారణం కనిపిస్తే ఆ కారణం నెరవేరొచ్చు మీకు, కానీ ఫెయిల్ అవుతాం. అసలు గమ్యం ఆ సోర్సులోకి రీచ్ అవ్వలేవు. ఆ సోర్సులోకి వెళ్ళాం. ఎక్కడో దేవుడు లేడు మన మూల తలంపు మూలలోన, ఈశ్వరుడున్నాడు మనకు అంతర్యామగా ఉన్నాడు. ఉండటమే కాదు, ఈ దేహాలన్నిట్లే వాళ్ళ ప్రారంధాన్ని భరించి ఆ దేహాలన్నిట్లే ఆ దేహం యొక్క ప్రారంధాన్ని నుంచి ఆడిస్తున్నాడు. ఆ శరీరం ఎక్కడ ఉండాలి, ఆ శరీరం ఎక్కడ పుట్టాలి, ఆ శరీరం ఎక్కడ చనిపోవాలి, ఆ శరీరం ఈ సృష్టిలో ఎంతకాలం ఉండాలి, ఎన్ని సంవత్సరాలు ఉండాలి, ఇదంతా పరమేశ్వరుడు ఆడిస్తున్నాడు. వాడికి కాదని మనం చేసేది ఏమిటో ఈశ్వర సంకల్పానికి భిన్నంగా మనలో ఎవడైనా విజృంభిస్తుంటే ఆయన మొట్టికాయ మొట్టి కూర్చోబెడతా ఉండాలి. అదే సాధన. సాధన అంటే అది కాదు, ఉన్నదంతా ఈశ్వరుడు. ఈ సృష్టి రూపంలో కనిపించేది ఈశ్వరుడు, ఈ జీవకోటి రూపంలో కనిపించేది ఈశ్వరుడు, పంచభూతాల రూపంలో కనిపించేది ఈశ్వరుడు. కొంతమంది పంచాయతీ పూజలు చేస్తారు, శివుడికి, నారాయణ శివుడికి, విష్ణువుకి, గణపతికి, దేవికి ఇలా పూజలు చేస్తుంటారు. వాళ్ళందరూ పంచభూతాలకు సంకేతంగా పూజలు చేస్తూ ఉంటారు. అంటే ఒక రకంగా పంచభూతాలను ఆరాధిస్తాం. ఈ పంచభూతాలుగా కనిపించేది ఈశ్వరుడు, ఈ జీవకోటిగా కనిపించేది ఈశ్వరుడు. ఒకడున్నాడు మీరు చేసిన మంచికి మీరు చేసిన చెడ్డకి ఫలితాన్ని ఇచ్చాడు ఈశ్వరుడు. నేను వ్యక్తిని అనుకున్నప్పుడు ఈశ్వరుడు కూడా ఉన్నాడు. నీకు వ్యక్తి భావన ఉన్నంత కాలం పునర్జన్మలు ఉన్నాయి, పూర్వజన్మలు ఉన్నాయి, దేనికి దానికి ఫలితం ఉంది? నీకు వ్యక్తి భావం ఉన్నంతకాలం మీరు ఈశ్వరుని ఆరాధిస్తూ ఉండవలసింది. ఈ వ్యక్తి భావం ఈశ్వరుడు కరిగేవాడు, అది కరగాలి. ఆ ఇండివిజువల్ అయ్యి పరమాత్మను నీ హృదయంలో ఏంటంటే ఆ పరమాత్మలో ఇల్లి కరగాలి. హృదయంలో హృదయం అనే ఆ శాంతి సముద్రంలోకి వెళ్ళి ఇది కరగాలి. అది కూడా న్యాచురల్గా జరగాలి, నార్మల్గా జరగాలి. ఎందుకు మమ్మల్ని ఎందరూ ఇలా ఎందుకు కల్పించాడు, ఎందుకు ఆడిస్తున్నాడు, వాడికేం మమ్మల్ని ఆడించడమే పనే అని భగవాన్ ఎవరు అడుగుతున్నారు? దేవుడు ఉన్నాడు అంటున్నారు, ఉంటే మమ్మల్ని అందరూ ఆడిస్తాడు అంటున్నారు, మా హృదయంలో ఉన్నాడు అంటున్నారు, వాడికి ఆడించడమే పని అంటున్నారు, మేము ఆడటమే పని అంటున్నారు, ఇదే పని వాడు ఎందుకు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అని ఎవరు భగవాన్ దేవుడు ఈ పని అంతా ఎందుకు చేస్తున్నాడు అంటే భగవాన్ ఏమంటారంటే ఆ శక్తికి ఏ పరిణామే పలానా కారణం చేత ఆడిస్తున్నాడని చెప్పడానికి కారణాలు ఏమి కనపడవు. పలానా కారణం చేత ఈ సృష్టిలో ఉన్న శరీరాలని నీడల్ని బొమ్మల్లాగా ఆడిస్తున్నాడని చెప్పడానికి ప్రత్యేకంగా కారణానికి ఆపాదించలేం. ఏం చేదంటే ఆ శక్తికి వాంచలేదు. ఆ శక్తికి వాంఛ లేదు, ఒక లక్ష్యం లేదు. అలా భగవంతుడు అంటే అనంతం, వివేకవంతం, సర్వశక్తి సమన్వితం. తన సమక్షంలో ప్రపంచంలో జరిగే వాటి వల్ల భగవంతుడు ప్రభావితుడు కాడు. ఎవరిని ఏ విధంగా ఆడిస్తున్నప్పటికీ, ఎవరిని ఏ విధంగా ఆడిస్తున్నప్పటికీ లోకంలో జరిగే సంఘటన వల్ల ఆయన ఎన్ని ప్రేమించాడు. లోకంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి, వీటి ప్రభావం ఆయన మీద ఉండదు, వీటి ప్రభావం ఆయన మీద ఉండదు. ఇది అలా ఎందుకు జరుగుతుంది ఈ లోకంలో? జీవుని జీవకొట్టికి ఎందుకు ఇలా ఈస్తాడు, అలా ఆడిస్తున్నాడు జీవకొట్టిని అంటే దానికి ప్రత్యేకంగా ఆయనకి ఏమి ప్రయోజనాన్ని, దీనివల్ల ఏదో లాభం ఉందని లాభాన్ని మనం ఆపాదించలేం. ప్రపంచంలో జరిగే వాటిని సూర్యునికి పోల్చుడు. ఈ ప్రపంచంలో అనేక మంది అనేక రకాలుగా ఉన్నారు, ఇప్పుడు దీపం దగ్గర పేకాట ఆడుకుంటున్నారు, దీపం దగ్గర భగవద్గీత చదువుకుంటారు, దీపం దగ్గర మంచి పనులు చేస్తారు, దీపం దగ్గర చెడ్డ పనులు చేస్తారు. ఈ అన్నిటికీ దీపంతోడు సంబంధం లేదు. అదేవిధంగా సృష్టిలో జరిగే కార్యకలాపాలకి భగవంతుడితో సంబంధం లేదు. ఎవడు సంస్కారాన్ని బట్టి, ఎవడు వాసనని బట్టి వాడు వ్యవహరిస్తున్నాడు, కానీ వాడు సాక్షిగా మటుకు ఉంటాడు. వాడు ఈశ్వరుడు సాక్షిగా మటుకు ఉంటాడు. అంచేత ఆయనకి ఆపాదించాలనుకుంటున్నాడు, ఆయనకి ఏ ప్రయోజనాన్ని ఆపు. ఎవడు వాసనని బట్టి, ఎవడు సంస్కారాన్ని బట్టి, ఎవడు అలవాటుని బట్టి, ఎవడు టెండెన్సీని బట్టి వాడు పని చేసుకుంటూ వెళుతున్నాడు. పెకటాడుకున్నాడు వద్దన దీపం, భగవద్గీత చదువుకున్నాడు వద్దందం, వాడికి నీడిస్తుంది, వాడికి వెలిగిస్తుంది, వీడికి వెలిగిస్తుంది. వాడి సాక్షిగా ఆ దీపం సాక్షిగా ఉంటుంది. అలాగే నీ లోపల ఈశ్వరుడు కూడా సాక్షిగా ఉన్నాడు. వాడికి ఒక లక్ష్యం, ఒక ఏదో వాడికి ఏదో ప్రయోజనం కోసం ఇది చేస్తున్నాడు అనేటువంటి మటుకి మనం ఆపాదించడం. అయితే అన్ని భగవంతుడి సంకల్పంలో జరుగుతున్నాయా? అన్ని ఈశ్వర సంకల్పంలో జరుగుతున్నాయి. ఈ చావులు, ఈ పుట్టుకులు, ఈ పెళ్లిళ్ళు, ఈ పేరంటాలు, కలవటాలు, విడిపోవటాలు, మీటింగులు, పార్టింగులు, ఇవన్నీ కూడా అన్ని 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 చిన్న విషయాలు, పెద్ద విషయాలు అన్ని భగవంతుడి యొక్క సంకల్పం ప్రకారమే అన్ని జరుగుతున్నాయంటే, అన్నిటినీ చేయగల సామర్థ్యం గల భగవంతుని ఆజ్ఞకు భిన్నంగా ఎవరు ఏమీ చేయలేరు. ఈ సృష్టికి యజమాని ఎవరు? మన కళ్ళకు కనిపిస్తున్నటువంటి ఈ సృష్టికి ఒక యజమాని ఉన్నాడు. దేర్ ఇస్ హయ్యర్ ఎనర్జీ, దేర్ ఇస్ ఈశ్వర, దేర్ ఇస్ ఎ క్రియేటర్. క్రియేషన్ ఉన్నప్పుడు క్రియేటర్ కూడా ఉంటాడు. ఈ సృష్టికి ఒక యజమాని ఉన్నాడు. ఆయన ఆజ్ఞకి భిన్నంగా ఈ జీవకోటికి, ఈ పంచభూతాలకు ఎవడైతే నడిపిస్తున్నాడో, వీటిని ఎవడైతే శాసిస్తున్నాడో, ఈ జీవకోటిని ఎవడైతే శాసిస్తున్నాడో, వాడికి భిన్నంగా వాణ్ణి కాదని ఎవరు ఏమీ చేసేది లేదు. మీ శరీరాన్ని భగవంతుడు ఎంతకాలం ఉంచాలి భూమి మీద, ఎంతకాలం ఉంచాలి తర్వాత తీసుకుపోతాడు. ఒక గంట ముందు తీసుకెళ్ళు, ఒక గంట ఆలస్యంగా తీసుకెళ్ళు. అంటే జీవి ఎంతకాలం ఈ శరీరం ఈ భూమి మీద తిరుగాడుతూ ఉంటుందో అంతకాలం మ్యాక్సిమం మనం ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాలాన్ని మట్టుకి, టైంను మట్టుకి ధనం పోచే సంపాదించగలం, కానీ టైం వేస్ట్ అయితే టైంను సంపాదించగలం. అది గీతలో కూడా భగవంతుడు నేను కాల రూపంలో ఉన్నానని చెప్తాను. అది మ్యాక్సిమం ఈ టైం ఉపయోగించుకోవాలి. ఆ శరీరాన్ని ఎంతకాలం ఈ భూమి మీద ఉంచాలి, కాదు ఎప్పుడు తీసిపోవాలి, ఎక్కడ తీసిపోవాలి, అక్కడ మంచం మీద పడుకుని చనిపోవాలా, జర్నీలో చనిపోవాలా, హాస్పిటల్లో చనిపోవాలా, నడుస్తూ చనిపోవాలా, అది కూర్చుని చనిపోవాలా, అది ఎలా చనిపోవాలి, ఎప్పుడు చనిపోవాలి, ఆ శరీరం ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని క్షణాలు ఈ భూమి మీద ఉండాలో ప్రతిదీ నిర్ణయం పడిపోయి ఉంటుంది. సర్వశక్తివంతుడు, సర్వజ్ఞుడు, సర్వ వివేకవంతుడు ఆయనకి, ఆయనకి భిన్నంగా ఆయన చేసేది ఏ జీవుడు చేసేది ఏమిటి? వచ్చేది లేదు, పోయేది లేదు. ఆ వచ్చినప్పుడు నీ మనసు కనిపిస్తుంది ఏదో వచ్చేస్తామని, పోయినప్పుడు ఏదో పోతాంది ఏదో పోతాందని నీకు అనిపిస్తూ ఉంటుంది. వచ్చేది తలంపు, పోయేది తలంపు, జీవితం అనే తలంపులే. ఈ తలంపులన్నీ కూడా నేననే తలంపు మీద ఆధారపడున్నాయి. నేననే తలంపు మనస్సులోకి వచ్చేది, అన్ని తలంపులోకి నేననేది మొదటి తలంపు. ఆ మొదటి తలంపు మూలంలోనూ నీ భర్త ఉన్నాడు, నీ యజమాని ఉన్నాడు, నీ ప్రభు అక్కడ ఉన్నాడు, నేను ఆడించేవాడు కూడా అక్కడ ఉన్నాడు. అక్కడ చేరుకుంటే ఆటలు ఆగిపోతాయి, పునర్జన్మలు ఆగిపోతాయి. నువ్వు దేన్ని ఇంకా భరించక్కర్లేదు. దుఃఖం యొక్క స్పర్శ కూడా నీకు ఉండదు. ఎడిచూసిన సుఖమే, ఎడిచూసిన శాంతే, ఎడిచూసిన ఆనందమే. శరీరం ఉంటే ఆనందం, శరీరం పోతే ఆనందం. మొత్తం జీవితం అంతా తలంపుల మూట. ఈ కోపం వస్తుంది, లేదా కోరిక వస్తుంది, లేకపోతే ద్వేషం వస్తుంది, ఇవన్నీ తలంపులే. శత్రువులు ఎక్కడ బయట లేరు, శత్రువులు బయట ఎక్కడ లోపల ఉన్నారు. శత్రువులు ఒకవేళ బయట శత్రువులు ఉన్నది, లోపల శత్రువులు చేస్తున్నటువంటి అపకారం బయట శత్రువులు నీకు చేయలేరు. అంటే లోపల శత్రువులే. నీ లోపల హృదయంలోటువంటి ఆ జ్ఞాన అమృతాన్ని, ఆ శాంతి సముద్రాన్ని నేను అందుకోకుండా చేసేది ఎవరు? పరాయి వాళ్ళు కాదు, ఇతరులు కాదు, నీలో ఉన్నటువంటి లోపల శత్రువులే. నీకు అడ్డు వస్తున్నారు, వాటిని తొలగించుకోవడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నమే సాధన. అనవసరంగా మన తలంపులు వేస్ట్ చేయకూడదు. మనకు అవసరం లేని తలంపులన్నీ తెచ్చుకుని మనం తలంపులు వేస్ట్ అవుతుంటే శక్తి కూడా వేస్ట్ అవుతుంది, ఎనర్జీ కూడా వేస్ట్ అవుతుంది. అంచేత నువ్వు బతకాలి, అంతకాలం బతుకుతుంది చనిపోదు. మనం ఒకరోజు పొడిగించలేం, ఒక రోజు తగ్గించలేం. ఆ శరీరం అంతా చావు ఎలా రావాలో అది నిర్ణయింపడి ఉంటుంది నీ చేతిలో. నీ శరీరాన్ని భూమి మీద ఎంతకాలం ఉంచాలని పరమేశ్వరుడు అనుకుంటాడో, నీ ప్రభు నీ హృదయంలో నా యజమాని అంతకాలం మటుకి నీ శరీరాన్ని ఉంచుతాడు. ఒకవేళ ఈ శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ మనం కొత్త శరీరంలోకి వెళ్ళినప్పుడు ఒక మంచి కోసం వెళుతూ ఉండవచ్చు, అది తెలియక కంగారు పడతాను. ఇంచడంటే సాధన కూడా ఒక్కో శరీరంలో, ఒక్కో వాతావరణంలో, ఒక్కో కుటుంబ పరిస్థితుల్లో అంతకు మించి వాడు సాధన చేయలేడు. అంటే వాడు సాధన చేయాలని తప్పని నిజంగా ఉంటే వాడు పరమేశ్వరుడే శరీరాన్ని మారుస్తాడు. మళ్ళీ జీన్స్ మారుస్తాడు, శరీరం మారుస్తాడు, కుటుంబం మారుస్తాడు, పరిసరాలు మారుస్తాడు. నువ్వు ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందటానికి తగినటువంటి వాతావరణంలో మళ్ళీ నీకు శరీరం కల్పిస్తాడు. శరీరం అంటే ఊరికే గొల్ల అంతే. ట్రైనింగ్ అవ్వాల్సిన మనస్సు దాన్ని ప్రిపేర్ చే, మన మనస్సును ప్రిపేర్ చేయాలి. పైకి మనం అందరం నార్మల్గా ఉండాలి, పైకి న్యాచురల్గా ఉండాలి. ఈ లోకాన్ని పరలోకాన్ని సమన్వయం చేసుకోవాలి. సాధన పేరు చెప్పి మీరు సమాజానికి దూరం అవుతున్నారు అనుకోండి, సాధన పేరు చెప్పి కుటుంబ సభ్యులకు దూరం అవుతున్నారు అనుకోండి, మీకు జ్ఞానం రాదు కదా, పిచ్చోళ్ళు అవుతారు. బయట వాళ్ళు ఏదో మనల్ని ఆటంకపరుస్తున్నారు, బయట వాళ్ళు మనకేదో అవరోధంగా ఉన్నారు. నీ మనస్సు అనిపింపజేస్తున్నట్టు, నీ మనస్సు అనిపింపజేస్తుంది. అది సబ్జెక్ట్ ప్రాపర్గా అర్థం చేసుకోబోతే వెర్రితనం వస్తుంది. కొంతమంది పని మానేసి కూర్చుంటే జ్ఞానం వస్తున్నాము, జ్ఞానం రాదు సోమరితనం వస్తుంది, లేజీనెస్ వస్తుంది. వాడు ఇహానికి పనికిరాడు, పరానికి పనికిరాడు. అది సబ్జెక్ట్ని మట్టికి మనం ట్రైనింగ్ అవడానికి ఈ లోకంలోకి వచ్చాం. మనల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని నిందించే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని స్తోత్రం చేసే వాళ్ళు ఉంటారు. అని ఎలా సమానం చేసుకుంటున్నారు? అలా కొంతమందికి నింద కూడా ఏమనిపించదు, స్తోత్రం కూడా ఏమనిపించదు. మనం కొంతమంది ఆ గోడను నిందిస్తే ఎలా ఉంటుందో, కొంతమంది నిందిస్తే ఎలా ఉంటుందో, ఆ గోడను స్తోత్రం చేస్తే ఎలా ఉంటుందో, వాళ్ళకు కూడా అలాగ ఉంటుంది. అంటే ఈ నిందాస్థితులకి నువ్వు అతీతంగా ఉండి, ఈ నిందాస్థితులకి అబౌవ్గా ఉండే అలవాటు నీ మైండ్గా మేకప్ తయారు చేస్తే అప్పుడు అది ట్రూత్ని తెలుసుకోవడానికి ఫిట్ అవుతుంది దానికి, అంటే అది క్వాలిఫై అవుతుంది. అంటే నిందాస్థితులు ఎవరైనా నిందించిన అహంకారం, ఎవరైనా స్తోత్రం చేసిన అహంకారం, అన్ని అహంకారం. అంటే వాళ్ళు ఏదో నిన్ను తిడుతున్నారు, వాళ్ళు ఏదో నిందిస్తున్నారు, మళ్ళీ ఇక్కడ ఏడ్చేది కూడా అహంకారం, అక్కడ ఏడ్చే కూడా అహంకారం, ఇక్కడ ఏడ్చేది అహంకారం మీద అది నాన్ సెన్స్, ఇది నాన్ సెన్స్, ఈ సెన్స్ కాదు ఇది. అయితే మనకి గురువు అనుగ్రహం, శాస్త్రం యొక్క అనుగ్రహం, ఈశ్వరుడు యొక్క అనుగ్రహం, సజ్జన సాంగత్యం, ఆ హోలీ కంపెనీ కాపాడుకుంటూ భగవంతుడు మీకు ఏదైనా అవకాశాలు ఇస్తే సద్వినియోగం చేసుకుంటూ, విద్య మంచిది కాదు చెడ్డది కాదు, డబ్బు మంచిది కాదు చెడ్డది కాదు, అది సద్వినియోగం చేసుకుంటే మనకు మనోవికాసం వస్తుంది, దాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఉన్న స్టాండర్డ్స్ అన్ని పడిపోతాయి. అంటే భగవంతుడు మీకు ఏదైతే అవకాశాలు ఇచ్చాడో అని మీరు సద్వినియోగం చేస్తున్నారు, ఆ వాటిలంతరై మంచివి కాదు చెడ్డవి కాదు, భగవంతుడు మీకు ఏదైనా అవకాశాలు ఇస్తే సద్వినియోగం చేసుకుంటే మీ మనసుకు వికాసం కలుగుతుంది. తర్వాత డార్కెస్ట్ నైట్స్ లోంచి బయటికి తప్పుకుంటారు, దుర్వినియోగం చేసుకుంటే డార్కెస్ట్ నైట్స్ లో ప్రవేశిస్తారు. మీరు సద్వినియోగం చేసుకుంటే మీరు చీకట్లోంచి వెలుగులోకెళ్తారు, దుర్వినియోగం చేసుకుంటా అంటే అంతకంతకే అంధకారంలోకి జారిపోతారు. అంటే మనకు బుద్ధి ముఖ్యం, వాటిని సద్వినియోగం చేసుకుంటున్నాం దుర్వినియోగం చేసుకుంటున్నాం, అవివేకం ఆ డిస్క్రిమినేషన్ ఆ విజిటము మన బుద్ధిని కాపాడుకోవాలి. ఎవడన్నా ఒక మనిషి బాగుపడుతున్నాడంటే వాడి బుద్ధే కారణం, వాడు పాడైపోతున్నాడంటే వాడి బుద్ధే కారణం. అంటే ఆ బుద్ధిని మనం కారుకి డ్రైవర్ ఎటువంటి వాడు, మన శరీరానికి బుద్ధి ఎటువంటిది, అయితే ఆ బుద్ధిని ఎప్పుడు మనం అదుపులో పెట్టుకోవాలి, అయితే బుద్ధితో మనం శత్రుత్వం పెట్టుకోకూడదు, ఆ బుద్ధి మనం సహకరించేటువంటి ఉండాలి, తర్వాత అందులో క్లారిటీ ఉండాలి, కన్ఫ్యూజన్ పనికి రాదు, తర్వాత అవసరం లేనప్పుడు మాట్లాడకూడదు, అవసరం లేని యూస్లెస్ టాక్, ఏదైనా అవసరమైనప్పుడు మాట్లాడవచ్చు, అవసరం లేనప్పుడు మాట్లాడకూడదు, అవసరం లేని మాటలు మాట్లాడే బదులు ఆ శక్తిని అలా దుర్వినియోగం చేయకుండా ఆ శక్తిని అంతా కేంద్రీకరించి ఆ శక్తిని అంతా ఏకాగ్రతను కాపాడుకుని ఇదంతా ఈశ్వరుడ ఆ దేహభ్రాంతి పోగొట్టుకోవడానికి, ఆత్మబుద్ధి కలగటానికి, దేహబుద్ధి పోగొట్టుకోవడానికి నువ్వు నీకున్న శక్తిని సహకరించుకోవాలి. కానీ వెయిన్ థాట్స్కి యూస్లెస్ టాక్కి నీకున్న శక్తిని, నీకున్న డిస్క్రిమినేషన్ని, నీకున్న కాన్స్టెంట్ ఏకాగ్రతని దుర్వినియోగం చేయకూడదు. ప్రతి తలంపు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. తలంపుని బట్టి మాట వస్తుంది, తలంపుని బట్టి పని చేస్తాం. అంటే మనకు వచ్చి ప్రతి తలంపు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మీరు మంచివాళ్ళు, మేము మంచివాళ్ళు, మేము బుద్ధిమంతరం, మేము బుద్ధిమంతరం అనుకుంటే భగవంతుడు మీకు జ్ఞానాన్ని ఇవ్వడం, మేము బుద్ధిమంతులు మీ అంతరి మీరు మీ నెత్తి మీద మీరు అక్షంతరం వేసుకోవటం, మేము మంచివాడు మేము మంచివాడు అనుకుంటే మేము బుద్ధిమంతులు, మీ బుద్ధిమంతులు అంటే మీకు భగవంతుడు జ్ఞానం ఇవ్వడు, కోసి రంపాన పడతాడు అన్ని టెస్టెడ్. అది డాక్టర్ గారి దగ్గరికి వెళ్తేనే అన్ని టెస్టులకు పంపిస్తున్నారు, టెస్టులు లేకుండా మేము వైద్యం చేయలేము. భగవంతుడిని మనసును పరిశీలించి నువ్వు ఏ ఆకర్షణ జయించేశాను ఒంటరిగా కూర్చొని అనుకుంటున్నావో ఆకర్షణ అందరూ నీ దగ్గర పెట్టి నీ సమక్షంలో పెట్టి అప్పుడు కూడా నీ మనసులో ఏమైనా వికారం కనిపిస్తుందా, అప్పుడు కూడా నీ ఇంద్రియాల్లో వికారం కనిపిస్తుందా, ఇవన్నీ పరీక్షలు అనంతరం కానీ నేను టెస్ట్ చేయకుండా నువ్వు టెస్ట్ అవ్వకుండా మటుకి నీకు మోక్షం ప్రసాదించిన వాడు దేవుడు. వాడికి లైక్స్ లేవు, డిజ్లైక్స్ లేవు, వాడికి అందరూ సమానమే. వాడికి లైక్స్ డిజ్లైక్స్ అంటే లేవు, అంటే మీరేదో మేము మంచివాడు అనుకుంటే కాదు, వాడు ఎవడైతే మీకు శాంతిని, ఎవడైతే మీకు శాంతి దాతో, ఎవడైతే మిమ్మల్ని నియమిస్తున్నాడో, ఎవడైతే మీకు ఫలదాతో, వాడు అన్ని పరిస్థితులకు గురి చేసి కానీ తన హృదయంలో మిమ్మల్ని తీసుకోరు. భగవాన్ ఈశ్వరుడికి భిన్నంగా ఎవరు ఏది చేసేది లేదు. ఎవరో ఈశ్వరుడికి భిన్నంగా మేము ఏదైనా చేయగలం, ఏదైనా సాధించగలం, ఈశ్వరుడు సంకల్పాలకు భిన్నంగా అనుకుంటే రోడ్డు రోలర్ దగ్గర పట్టుకొని మీ తలకాయ అక్కడ పెట్టడం. రోడ్డు రోలర్ వస్తాం అనుకోండి, నా తలకాయ చూడాలి, రోడ్డు రోలర్ పగలగొట్టేస్తానని మీ రోడ్డు రో మీ తలకాయని తీసుకెళ్లి ఆ రోడ్డు రాగల అలా అటాక్ చేస్తే ఎలా ఉంటే మీ తలకాయ ఎన్ని ముక్కలు అయిపోతుందో. ఈశ్వర సంకల్పానికి భిన్నంగా మీరు ఏదైనా ప్రయత్నం చేసినా అయితే మీరు అసమానం లేవు. ఉన్నది ఈశ్వరుడే, ఉన్నది ఈశ్వరుడే అని చెప్పి ఎవరైనా వాళ్ళు మాట్లాడుతున్నది, వీళ్ళు మాట్లాడుతున్నది, వాడు మమ్మల్ని బాగా చూడుతున్నది, వీళ్ళు మమ్మల్ని బాగా చూడుతున్నది అనుకుంటారు కదా. అంత మిఠాయిన ఇంకా ఒకసారి సడన్ గా మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో, మీరు ఎవరు ఇష్టం కోసం ప్రయత్నం చేస్తున్నారో, వారు సడన్ గా మీకు విరోధులు అవ్వచ్చు. విరోధులైనా మీ మనసులో బ్యాలెన్స్ పోదనుకోండి. ఆ సమన్వయం మనసులో బ్యాలెన్స్ ఏం పోదనుకోండి, మనసును బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అనుకోండి విరోధులైనా, అప్పుడు మీకు స్పిరిచువల్ స్టేటస్ ఇస్తాడు, స్పిరిచువల్ విజడం ఇస్తాడు, తన చేతితో అన్ని ఇస్తాడు. శత్రువుడు మిత్రుడు అవ్వచ్చు, మిత్రుడు శత్రుడు అవ్వచ్చు. వాళ్ళు అలా ఎంతికయ్యారు, వీళ్ళు అలా ఎంతికయ్యారు అని అనవసరం మనకి. ఎక్కడ ఏ సంఘటన, ఎక్కడ ఎప్పుడు ఏ సంఘటన జరిగినా అది ఈశ్వరుడికి తెలియకుండా జరగదు, జరగటానికి వీలు లేదు అని మీరు దేనికి డిస్టర్బ్ అవ్వకుండా, దేనికి ఎమోషన్ గురి అవ్వకుండా మీరు కనుక కామ్గా కూల్గా ఉండగలిగితే అప్పుడు ఈశ్వరుని దయకి మీరు పాత్రలు అవుతారు. బాహ్యంగా అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మంచి సంఘటన జరిగినా చెడ్డ సంఘటన జరిగినా మీ దేహ ప్రారంభంలో ఏదన్నా పుణ్యం ఎదురవుతున్నప్పటికీ లేదా పాపం ఎదురవుతున్నప్పటికీ ఎవరికి ఏది ఆ జన్మాంతర సంస్కారాన్ని బట్టి ఏది ఏది ఎదురవుతున్నప్పటికీ పుణ్యం ఆ ప్రారంభాన్ని బట్టి ఏది ఏది ఎదురవుతున్నప్పటికీ ఇవన్నీ మీ దేహభ్రాంతి, దేహము నేనని తరం పెంత నిజము, ఈ దేహభ్రాంతి ఎంత నిజము, సంసారం అంతే నిజం, మీ ఇంట్లో ఉన్న మనుషులు అంతే నిజం, సాగులు అంతే నిజం, పుట్టికి అంతే నిజం, మొత్తం సృష్టి యొక్క రహస్యం అంతా కూడా దేహభ్రాంతిలో పెట్టాడు, దేహము నేనున్న తలంపులో పెట్టాడు. ఈ చావులు పుట్టుకులు, భార్యలు భర్తలు, మేనత్తలు అత్తలు, పినతరులు పేతరులు, వాళ్ళు వాళ్ళు మొత్తం కుటుంబంలో ఉన్న అనుబంధాలు, సమాజం చోటు మనకున్న అనుబంధాలు, ఈ దేహ బుద్ధి, దేహము నేననే బుద్ధి, దేహము నేననే తలంపు, ఆ దేహాభిమానం ఎంత నిజమో. బయట మంచి సంఘటన జరిగినా చెడ్డ సంఘటన జరిగినా నీ స్నేహాలు, నీ విరోధాలు, నీ బంధుత్వాలు, నీ ఇష్టాలు అయిష్టాలు ఇవన్నీ పారమార్థిక సత్యాలు కాదు. నీ దేహ బుద్ధి అంత నిజము, నీ చావు అంతే నిజం, నీ పుట్టుక అంతే నిజం, నీ పుణ్య ఫలితం అంతే నిజం, పాప ఫలితం కూడా అంతే నిజం. ఆ దేహ బుద్ధి నుంచి మేమేదో చెబుతున్నాం, మీరు శ్రవణం చేస్తున్నారు, నాకు ఏదో నాలుగు మాటలకి వచ్చిన ఆనందం, మీకు శ్రవణ ఆనందం, నేను ఏదో నాలుగు మాటలు చెప్తున్నాను నాకు ఆనందం, మీకు వింటున్నారని మీ చెవులకు ఆనందం. కానీ ఈ మాటల వల్ల పరిష్కారం కాదు. జారుతుందా? ఇంకో కుర్చీ వేస్తారా? ఇంకో కుర్చీ వెళ్ళి అది కింద కూర్చోండి. అంటే ఆ కుర్చీ టెస్టెడ్ కాదమ్మ. ఇది అక్కర్లేదు, అన్ని అక్కర్లేదు, అన్ని పెంచుకోవటం. ఇలాగ అవసరాలు పెంచుకుంటాం, తర్వాత మనసు పైన పొరలు పెంచుకుంటాం. మన మనసుకు 10 పొరలు ఉన్నాయనుకున్నా 10 పొరలు మనం ఓడగట్టుకోవాలి. ఏమండి మేము సాధన బాగా చేస్తాం బాగా చేస్తున్నాం అనే 10 పొరలు ఓడగొట్టుకోరు కదా, 11 రూపాయలు వేసుకుంటారు పైన. ఇది మాయ. మేము మంచివాళ్ళు, మేము మంచివాళ్ళు అనుకుంటాం, అదే ఒక పొర. మళ్ళీ 10 పొరలు ఓడగొట్టుకోవటం మానేసి 11 పొరలు అలాగే పొరలు పెంచుకుంటూ వెళ్ళిపోతాం. ఈ అజ్ఞానం అనే పొరలు అలా పెంచుకుంటూ వెళ్ళిపోతాం. పైగా ఇదంతా సాధన పేరు మీద జరిగే నాన్ సెన్స్. ఇదంతా పొరలు తగ్గించుకునే బదులు పెంచుకుంటే అనిచేత ఇవన్నీ ఆ దేహం నేనే తలంపు. మనకి మెయిన్ ముందు సంసారం అంటే 2 తలంపులు, దేహము నేరిన తలంపు, దేహము నాదని తరం. మనం ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎంత విచారణ చేసినా, ఎంత జాపధ్యానములు చేస్తున్నప్పటికీ ఇక్కడున్నాడు ఒకడు, ఎవడు, మన కంట్రోలర్ దూరం లేడు, మన కంట్రోలర్ ఇక్కడ ఉన్నాడు. అది తీసేసుకోవటానికి ఏది నేనని తలంపు నాదని తినంపు గట్టిగా తీసేసుకోవడానికి ప్రయత్నం చేసినాం, వాడు అనుమతి లేకుండా తీసుకోవటానికి వీళ్ళు బలవంతం ఇలా అలాగే ఏదో సర్జరీ చేసినట్టు లాగేసుకోవడానికి ప్రయత్నం చేసినా పుండి పెద్దదవుతుంది. లోపల అంతర్యామి ఈశ్వరుడు ఉన్నాడు, వాడు చెయ్యాలి సాఫ్ట్గా. మన డ్యూటీ మనం సాధన చేస్తాం, కానీ తీసేవాడు ఆ తలంపుల్ని వేరుతో సహా కట్ చేసి తలంపులు వాడు చెయ్యాలి. కానీ వాడు ఎంతకాలం అయితే మనలో పెట్టించాలనుకున్నాడు తలంపులు, మన సాధన చేసినా చెయ్యొచ్చాం కానీ రిజల్ట్ కనపడదు. అంటే మేము 30 సంవత్సరాలు చేస్తాం, 20 సంవత్సరాలు సాధన చేస్తున్నాయి, అది అంత అనవసరం. నువ్వు సాధన చేసినప్పుడు నీ ఇంటెన్సిటీ చూస్తాడు, నువ్వు ఎందుకు చేస్తున్నావో చూస్తాడు, అనేక ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకుని రిజల్ట్ ఇస్తాడైనా. అందుచేత మనం ఒకసారి మనం అనుకున్నది జరగదు, జరిగేది మనకు తెలియదు. ఒకసారి మనం అనుకున్నది జరగదు, జరిగేది మనకు తెలియదు. అప్పుడు మనం పెట్టడం పోతాం, పెట్టడం బాగక్కర్లేదు. అది కూడా మనం మంచి కోసమే చేశాడు అనుకోండి. ఎవడైతే జైల్లో పెట్టాడో మనల్ని, వాడే జైలు నుంచి విడిపించాలి. ఎవడొచ్చి నేను తలంపు చోటు నాదన్న తలంపు చోటు కట్టేసాడో మనం, వాడే తలంపులు చెయ్యాలి. ఈ లోపల ఏదైనా ప్రయత్నం చేస్తాడో చూస్తూ ఉంటాడు, నువ్వు పడే చెప్పలు చూస్తూ ఉంటాడు, పాటలు చూస్తూ ఉంటాడు. వీళ్ళేదో చెమట పట్టేసుకుంటారు, శరీరం అంతా చెమట పట్టేస్తాను చూస్తున్నారు. మీ ఎఫర్ట్ కూడా కొన్ని మార్కులు వేస్తూ ఉంటాడు. ఫైనల్గా మటుకి డెసిషన్ ఆయనది. ఈ లోపల మనం తొందరపడితే ఇంకాల్సింది చేస్తాడు తీయటం. అంటే అలాగే మనం డ్యూటీ మనం చేసేసి తొందరగా తీయాలి, ఆ తలంపులు రెండట్లు తొందరగా విడుదల అవ్వాలి, తొందరగా విడుదల అవ్వాలి, ఇంకా బిగిసిపోతాం. ఉడికే చేతిలో పని జాగ్రత్తగా చేయటం, నిర్మలంగా నిశ్చలంగా చేయటం. అదే మన వాళ్ళు చెప్తారు కదా, డూ యువర్ డ్యూటీ లీవ్ ద రెస్ట్ ఆఫ్ గాడ్, డూ యువర్ డ్యూటీ లీవ్ ద రెస్ట్ ఆఫ్ గాడ్, డూ యువర్ బెస్ట్, డూ యువర్ బెస్ట్ లీవ్ ద రెస్ట్ ఆఫ్ గాడ్. అంతే నువ్వు అది ఎప్పుడు చేస్తాడు, ఎప్పుడు అలా బలవంతం చేయొద్దు. ఈశ్వరుని మనం బలవంతం చేయకూడదు. ఎప్పుడు చేస్తాడు, ఎక్కడ చేస్తాడు, ఎలా చేస్తాడు, ఎవరు ఆ నేనన్న తలంపులోంచి ఏ జీవుని ఎలా విడుదల చేస్తాడో అని అది ఆయన చూసుకుంటాడు. ప్రపంచంలో ఏ ఇద్దరు జ్ఞానులు ఒక మార్గంలో జ్ఞానం పొందలేదు. ప్రపంచంలో అనేక మంది జ్ఞానులు ఉన్నారనుకోండి, ఒకే మార్గంలో ఇద్దరికి ఎవరికి జ్ఞానం కలగలేదు. అంటే ఆయన కాదని ఈశ్వరుడి భిన్నంగా మనం పని చేయలేము. ఈశ్వరి అంది మీరు భక్తి పెంచుకుంటే, ఈశ్వరు అంది నిజంగా మీకు ఈశ్వరి అంది గౌరవం ఉంటే ఈశ్వర సంకల్పం పట్ల కూడా గౌరవం ఉంటుంది. ఈశ్వర సంకల్పానికి భిన్నంగా మీ మనసు రియాక్ట్ అవుతుంటే దాన్ని తగ్గించుకోవటమే సాధన. ఈశ్వర సంకల్పానికి భిన్నంగా మీకు ఏదైనా రియాక్షన్ వస్తుందనుకోండి, దాన్ని తగ్గి ఆ రియాక్షన్ తగ్గించుకోవటమే మన సాధన. కొంతమంది ఉంటారు మేము తెలియగల వాళ్ళు అంటూ ఉంటారు. వాళ్ళెవాళ్ళంటే ఓసారి వీళ్ళు అనుకున్నది, ఈశ్వరుడు అనుకున్నది, ఒకటి అయితే అనుకున్నది జరుగుతుంది. మాయం చదివగల వాళ్ళు అంటారు, ఈశ్వరుడు సంకల్పించాడు కాబట్టి జరిగిందని వీళ్ళకి తెలియదు. అటువంటి వాళ్ళు యేసు అంటాడు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళని క్షమించి ఆశీర్వదించు. ఒకసారి మనం అనుకున్న పనులు అయిపోతా ఉంటాయి. ఎంత తెలియగల వాళ్ళం అనుకుంటాం మనం. ఒకటిది ఆయన అనుకున్న పని, మనం అనుకున్న పని ఒకటి అయినప్పుడు ఆయన అనుకున్నాడు కాబట్టి జరుగుతుంది. అదే మనం అనుకున్నాం కాబట్టి, మనం అనుకున్నాం కాబట్టి జరుగుతుంది అనుకుంటాం. ఒకసారి ఆయన అనుకున్నది వేరు, మనం అనుకున్నది వేరు అనుకున్నప్పుడు ఆయనతో జరుగుతుంది కానీ మనం జరగదు, మనది జరగదు. అసలు మనం లేవని తెలుసుకోవడానికి సాధన. ఇక దుఃఖం అశాంతి చల్లారిపోవాలి. నీకు వాయిదాలతో పని లేదు, రేపు ఏర సాధన చేయండి, రేపు ఫలితం వస్తుందని కాదు. సబ్జెక్ట్ మీకు ప్రాపర్గా అర్థమవుతుంటే ఇప్పుడు నిప్పు మీద నీళ్లు వేస్తే గంట సేపు చల్లారితే అప్పటికప్పుడే చల్లారిపోతుంది. మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంటే మీరు నిలబడక్కర్లేదు, కూర్చుని వాళ్ళు కూర్చుని ఉండగా ఐశాంతి చల్లారిపోతుంది. దేహాభిమానం లేని వాడికి, దేహబుద్ధి లేని వాడికి ఐశాంతి ఏంటి, చావురేంటి, వాడికి పుట్టుకలు ఏంటి? అంటే నీ మనసు మా కుటిలత్వం అంతా మనస్సులో ఉంది. భగవాను అంటే భగవాన్ మనస్సు గురించి కుటిలత్వం అంతా మనస్సులో ఉంది. ఈ దొంగ నేను కూడా మనస్సులో ఉంది. తర్వాత భ్రాంతి కలిగించే విషయాలను కూడా మనస్సులో ఉన్నాయి. మనల్ని పాడు చేసేదంతా మన మనస్సు పాడు చేస్తుంది. అంటే మనస్సు కల్పించే గొడవలు కూడా తిరిగి, మనస్సు కల్పించే గొడవలు కూడా తిరిగి, మనస్సు కల్పించే విషయాలు కూడా తిరిగి, విషయాలు కూడా తిరుగుతుంటే పాడైపోతావు. భగవంతుని పాదాలు చెంత నీ మనసును పెడితే బాగుపడతావు. అంటే విషయ చింతన వల్ల పాడైపోతావు, విషయ చింతన వల్ల పాడైపోతుంది, మనసు అటు కొట్టుకుపోతుంది, జీవుడు అటు కొట్టుకుపోతుంది. భగవంతుని చింతిస్తుంటే భగవంతుని పాదాల దగ్గర నీ మనసు పెడితే నీకు బాగుపడతావు. విషయాన్ని చింతిస్తుంటే మనసు కల్పించిన విషయం అంతా మనసు కల్పించాడు, అంతా మనం కల్పించాం. అది షేక్స్పియర్ భాషలో చెప్పాలంటే యూఆర్ సచ్ స్టఫ్ యాజ్ డ్రీమ్స్ ఆర్ మేడ్ అన్ అవర్ లిటిల్ లైఫ్ ఈజ్ రౌండెడ్ విసెస్. అంతా మనం కల్పించాం. ఈ చావులు పుట్టుకలు, ఈ సంతోషాలు దుఃఖాలు ఉద్రేకాలు, ఎమోషన్స్, మనకు ఎప్పుడైనా కోపం వచ్చిందని కొన్ని కోరిక వచ్చింది, అవన్నీ ఎమోషన్స్. అంటే అవన్నీ మన స్వరూపానికి మనం దూరం చేస్తూ ఉంటాం. ఎమోషన్స్ చెడ్డే కాదు. మీకు ఏదైనా అనుకూలంగా మీకు అదృష్టం కలిసి వస్తుంది అనుకోండి, అదృష్టం కలిస్తే మీరు పొంగిపోతారు. పొంగిపోయినప్పుడు మీకు అది ఆ లోపల మీరు మీ లోపల ట్రూత్కి మీరు దూరం అవుతున్నారని తెలియదు మీకు. మన లోపల ఉన్న స్వరూపానికి, మన లోపల ఉన్న అంతర్యానికి ఏది మనంగా ఉన్నామో దాన్ని దూరం చేసే తలంపు అది దుఃఖ తాలూకే విషయం. ఏ తలంపైనా సరే మనం దాన్ని విడిచిపెట్టాలి. దాని ఒక సంతోషం కలిగించే తలంపు కూడా ఎమోషనే, దుఃఖం కలిగించే తలంపు కూడా ఎమోషనే, రెండు కూడా నీ స్వరూపానికి నేను దూరం చేస్తాను. దుఃఖమే కాదు సంతోషం కూడా అంతే. తర్వాత బయట నుంచి మనం ప్రెజర్స్ తీసుకుందాం అనే వాసనకు అలవాటు పడ్డాం అనుకోండి, బయట నుంచి మనం ప్రెజర్స్ ఏదో తీసుకుందాం, బయట నుంచి ప్రెజర్స్ తీసుకుందాం అనుకుంటే వాడి ముఖం అంతర్ముఖం అవదు, వాడి మనసుకు లోచూపు కలగదు, వాడి మనస్సు అంతర్ముఖం అవదు, అంతర్ముఖం వాడికి అంతర్దృష్టి కలగదు. అంతర్దృష్టి కలగని వాడికి ఆత్మజ్ఞానం కలగదు, ఆత్మజ్ఞానం లేని వాడికి మోక్షం లేదు. అంచేత మీరు కుప్పు గంతులకి, మీరు కూర్చోటాలకి నుంచోటాలకి, మీ పూజలకి, మీరు చేసే పూజలకి ఎంత మాత్రం చేస్తారు, నేననే తలంపు నాదనే తలంపు నుంచి మిమ్మల్ని విడుదల చేస్తాడని నమ్మకండి. వాడనుకుంటే అప్పుడు విడుదల చేస్తాడు. మీరు బుద్ధిమంతుడు అనుకుని మీ నెత్తిమే మీరు అక్షంతలు వేసుకోవడం మొదలు పెట్టకండి. వాడనుకోవాలి మీరు బుద్ధిమంతుడు. మేము చాలా మంది అంటారు మేము చాలా మంచి వాళ్ళు అండి, మేము చాలా బుద్ధిమంతులు. మరి బుద్ధిమంతు నిజంగా అది నిజమైతే మీకు జ్ఞానం ఎంత కలగటం లేదు. మీ బుద్ధిలో ఏమి దోషం లేదనుకోండి, మీ బుద్ధిలో వేరే బుద్ధి లేదనుకోండి, అది సెపరేట్నెస్ లేదనుకోండి, మీ బుద్ధిలో సెపరేట్నెస్ లేదనుకోండి, మీ బుద్ధిలో క్లారిటీ ఉందనుకోండి, ఆ ప్యూరిటీ ఉందనుకోండి, కాన్సన్ట్రేషన్ ఉందనుకోండి, ఈశ్వరు పట్ల లవ్ ఉందనుకోండి, ఈశ్వరు పట్ల డివోషన్ ఉందనుకోండి, ఇవన్నీ నిజమని మీరు అనుకుంటారు. నిజమని మీరు అనుకుంటే నేననే తలంపు మీ శరీరంలోంచి ఎంచుకోవడం బయటకు తీయటం లేదు. కొన్ని రోగాలు కొన్ని శరీరంలో రోగాల ఎక్స్రే కూడా కనపడవు. ఎక్స్రే అప్పుడు డాక్టర్ తన బ్రెయిన్ తన మెదడుని ఉపయోగించి కానీ ఎక్స్పీరియన్స్ ఉపయోగించి వైద్యం చేయాలి. ఎక్స్రే కూడా కొన్ని దొరకవు. అలాగే మీ మనసులో ఉన్న బలహీనతలు మీకు కొంత తెలియవు, మీకు కనపడవు కాబట్టి తెలియవు. ఉంటాయి, ఎక్కడో హీడింగ్గా ఉంటాయి, దాక్కుని ఉంటాయి, అవి మీకు కనపడవు, మీకు తెలియవు. తెలియవు కాబట్టి లేవనుకుంటాడు, కానీ ఇస్తాడు, చూస్తూ ఉంటాడు. ఆ తలంపులను నాశనం అయ్యే వరకు మీరు తొందరపడినా వేగిరిపడినా మీకు మోక్షాన్ని ప్రసాదించడు, శాంతిని ప్రసాదించడు. వాడు చెయ్యాలి లోపల నుంచి. మనం ఆడు ఓడగొట్టాలి కానీ మనం ఓడగొట్టుకుని కాదు. ఆ తలంపులు రెండదు నాకు. నేను చనిపోతే నాకు మళ్ళీ జన్మ ఏమొస్తుందని అడుగుతున్నాడు వాడు. అందరికీ ఏంటంటే అందరికీ తిరిగి ఎదుగుతాడు, సో అవే అందరికీ ఇష్టం ఉంటాడు. మళ్ళీ చచ్చిపోతే పుట్టాలడు. వీళ్ళు ఎక్కడో చోట ఉండాలి, ఎక్కడ హైదరాబాద్లోనో కలకత్తాలోనో ఎక్కడ న్యూయార్క్లోనో ఎక్కడో చోటి వీళ్ళందరూ ఉండాలి. అంటే వీళ్ళకి ఎలా ఇంటి కనిపిస్తానంటే వాళ్ళ ప్రతి వాడికి వాడి దేహం వాడికి ఇష్టపడిపోతున్నాడు. ఎవడి శరీరం వాడికి ఇష్టం, ఎవడి అహంకారం వాడికి ఇష్టం, ఎవడి మనస్సు వాడికి ఇష్టం, ఎవడి గుణాలు వాడికి ఇష్టం. మళ్ళీ పుడితే ఏమొస్తుంది నీకు? మళ్ళీ చాలా మంది బుద్ధిమంతులు కూడా మంచి జన్మలు కోరుకుంటారు. మంచి జన్మలు కోరుకున్నా శరీరం వస్తుంది, శరీరం వస్తే చచ్చిపోతుంది. ఏదో విధంగా శరీరం వస్తే ఏమొస్తుంది? లోకం వస్తుంది. శరీరం వస్తే లోకం వస్తుంది. లోకం వస్తే మరి దేవుడు, మరి దేవుడు వచ్చిన తర్వాత పూజలు జపాలని ఇవన్నీ ప్రారంభమవుతాయి. నీకు దేహం వస్తే అన్నీ వచ్చేస్తాయి. నీకు దేహం వస్తే దేహాభిమానం వస్తుంది, దేహాభిమానాన్ని బట్టి అన్నీ వచ్చేస్తాయి. కానీ గాఢ నిద్రలో మన దేహం లేకుండా, మనస్సు లేకుండా, నేను నాది అనే రెండు తలంపులు లేకుండా పునర్జన్మ నాకు రాబోయే జన్మో ఎటువంటి జన్మ వస్తుందని గాఢ నిద్రలు ఎవరు అడగరు. ఇంచేత అడగరు అక్కడ. దేహము నేననే తలంపు గాఢ నిద్రలో లేదు. దేహము నేననే తలంపు గాఢ నిద్రలో లేదు కాబట్టి నాకు పునర్జన్మ ఎప్పుడు, నాకు పునర్జన్మ ఎటువంటి జన్మ వస్తుంది, మంచి జన్మ వస్తుందా చెడ్డ జన్మ వస్తుందా అని అడగదు. అది గాఢ నిద్రలు ఎవరు లేరు. గాఢ నిద్రలో డీప్ స్లీప్ లో బాడీలెస్, మైండ్లెస్, గాడ్లెస్, వరల్డ్లెస్, సెక్స్లెస్ అని ఏది లేదు అక్కడ. అన్ని లెస్లే, కానీ నువ్వు ఉన్నావు లేదా. గాఢ నిద్రలో నాది అనే తలంపు లేదు. గాఢ నిద్రలో నేను, నేను అనే తలంపు లేదు. ఈ తలంపు లేనప్పుడు నువ్వు ఉన్నావు. ఈ తలంపులు వచ్చిన తర్వాతే, నేననే తలంపు, నాది అనే తలంపు వచ్చిన తర్వాతే నాకు పునర్జన్మ ఎటువంటిది వస్తుంది, పూర్వజన్మలో ఎక్కడున్నాను, ఇటువంటి ఆలోచనలన్నీ వచ్చి పడిపోతాయి. వీడు అడుగుతున్నాడు నాకు పునర్జన్మ ఎటువంటి, నాకు రాబోయే జన్మ ఎటువంటిది అంటే భగవాన్ అంటున్నారు, ఎందుకురా ఈ జన్మలో కూడా నువ్వు పడలేకపోతున్నావు, ఈ సంసారం కూడా నువ్వు పడలేకపోతున్నావు, ఈ జన్మ బరుగులు, ఈ జన్మ సంబంధించిన బాధలే నువ్వు మోయలేకపోతున్నావు, ఈ జన్మలో ఉన్న కష్టాలే నువ్వు మోయలేకపోతున్నావు, ఎందుకు మళ్ళీ గత జన్మల జ్ఞాపకాలు ఎందుకు, పూర్వజన్మలు ఎందుకు, రాబోయే జన్మలు, ఈ గొడవలు ఎందుకు, అన్ని జ్ఞాపకాలు వస్తే నీకు బరువు మోత ఎక్కువైపోతుంది, దానివల్ల నీకు కలిసి వచ్చేది లేదు అంటున్నారు. ఈ జన్మలో గొడవలు మీకు చాలా ఉన్నాయి, మీ పూర్వజన్మ గొడవలు కూడా జ్ఞాపకం వస్తుంటే సంసారం పెరిగిపోతుంది. మరి ఆ జ్ఞాపకాలు ఎందుకు? అది అబద్ధమే, ఇది అబద్ధమే. అది అసత్యమే, గత జన్మ అసత్యమే, ఈ జన్మ అసత్యమే. మళ్ళీ అసత్యం నుంచి నువ్వు బయటకు రావటం మానేసి గత జన్మలో కూడా ఎందుకు, ఇవన్నీ ఎందుకు పెంచుకుంటున్నావు నువ్వు, ఇవన్నీ ఎందుకు అంటే మన అందరికీ ఎలా ఎక్కడ వస్తామంటే మనకి మృత్యు అంటే భయం వస్తుంది, చావు అంటే అందరికీ భయం. చావుకి మించిన స్నేహితుడు లేడు. మృత్యు అంటే అందరికీ భయం, చావు అంటే అందరికీ ఎందుకు భయం అంటే ఆ దేహం పోతే మనం పోతాం. దేహం పోతే నువ్వు పోవు, దేహం పోతే నువ్వు పోవయ్యా. దేహం పోతే, దేహం పోయినా దేహం ఉన్నా మనం ఉంటాం. దేహం పోయినప్పుడు మనం పోవం, పోతాము. దేహం పోయినప్పుడు దేహం పోయాక మనము ఉండము, దేహం పోయాక దేహం పోతే మనం పోతాము మనం ఉండము అనుకునే కలంపోలనికి చావు అంటే భయం వేస్తాం. ఏంటి 100 ఏళ్ళు బతికినా, 120 ఏళ్ళు బతికినా, 130 ఏళ్ళు బతికినా ఎక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్కి తీసిపోమంటున్నారు వైద్యానికి. నన్ను సుఖంగా చచ్చిపోనివ్వండి అని ఎవళ్ళు అడగటాలేదు. ఇది చాలా కాలం బతికాం కదా. చిన్నది రోజు తాగిన కాఫీ తాగుతున్నాం, రోజు అన్నం తింటున్నాం, సంసారం కూడా రోజు చేసుకునే సంసారం, కొత్త సంసారం ఏం లేదు. ఆయన అనుకోడు ఏంటి, ఇంకా బతుకుతాడు ఇంకా బతుకుతాడు అంటాడు. 120 ఏళ్ళు వచ్చి లేవలేడు, కూర్చోలేడు, నడవలేడు, ఆడు ఇంకా బతుకుతానంటాడు, రాయవేళ్ళు తీసుకెళ్ళమంటాడు. అది దీనికి కారణం ఏంటంటే ఆడికి ఉండాలి ఉండాలి ఉండాలి. ఆ ఉండటమే దేవుడై ఉన్నది. అందరికి ఉండాలి 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 ఉండాలి. ఆడి ఇంట్లో ఎన్ని కష్టాలు పడుతున్నప్పటికీ ఆడు ఇంకా ఉండాలి, మనం ఉండాలి ఉండాలి ఉండాలి. ఆ కష్టాలను తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు కానీ ఉండకూడదు అనుకోడు. ఉండాలి 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 ఉండం ఉండం. ఆ ఉండటమే దేవుడై ఉన్నది. నీకు ఉండాలని ఉందా లేదు, చనిపోవాలని ఉందా, ఉండాలనుందా? ఉండటమే దేవుడై ఉన్నది. ఆ ఉండటం అనేది నీ హృదయంలో ఉండటాయా? నువ్వు ఏది అది ఎలా ఉందో, నీ హృదయంలో ఒక వస్తువు ఉంది, అది ఎలాగుందో అది అలా ఉంది కానీ ఊహించినట్లేదు, నువ్వు అనుకున్నట్లేదు. అయితే నీ రాగద్వేషాలకు అందేది కాదు, నీ తెలివితేటలకు అందేది కాదు, నీ డబ్బుకి అందేది కాదు, నీ మేధస్సుకి అందేది కాదు, వీటికి ఆ వస్తువు ఆబ్జెక్ట్ కాదు. అది లేదంటే ఉంది, అది నువ్వు అనుకున్నట్టుగా లేదు. అది ఎలా ఉండాలో అది ఎలాగుంది, అది ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు. ఎన్ని కల్పితం, ద్వైతమని అద్వైతమని ఎన్ని కల్పితం, అది ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు. అది ఎలా ఉండాలో అది అలా ఉంది. అది ఎంత న్యాచురల్ గా ఉందో, అంత నార్మల్ గా ఉందో, నీ బిహేవియర్ అంత న్యాచురల్ గా ఉంటే, అంత అంత నార్మల్ గా అంటే నదిని సముద్రంలో కలిసినట్టు. నీ బిహేవియర్ అంత న్యాచురల్ గా నార్మల్, నీ జీవితం సహజమైన జీవితం, ఆర్టిఫిషియల్ లేకుండా. లైఫ్ మీరు ఎంత సాధన చేస్తున్నా ఆర్టిఫిషియల్ లైఫ్ వల్ల ట్రూత్ రివీల్ కాదు. ఆ ట్రూత్ ఎంతకాలమైతే మన హృదయంలో ఉన్న సత్యం ఎంతకాలమైతే మనకు తెలియబడదో సారో తప్పదు. ఏదిగా నువ్వు ఉన్నావో దాని తాలూకు నీకు ఎరుకొచ్చాక నేను కల్పించుకున్న, నేను కల్పించిన విషయాలే నాకు బాధ కలిగించింది, నా సఫరింగ్కి నేనే కారణం, ఎవరో కారణం అనే సంగతి నీకు ఎప్పుడు అనుభవంలోకి వస్తుందంటే నీ హృదయంలో ఏదైతే ఉందో ఆ ఉండటాన్ని నువ్వు అనుభవంలోకి తెచ్చుకున్నాక అది ఎక్స్పీరియన్స్. అది మాటలకు అందదు, చమత్కారాలకు అందదు, మ్యాజిక్లకు అందదు, ఇట్ బి రియల్ లైఫ్. అది అనుభవానికి అందుతుంది, అది అనుభవం అయితే వైద్యం. నీ డబ్బుకి అందదు, నీ అధికారానికి అందదు. ఈ అధికారం ఒకటి, డబ్బు ఒకటి, జనం ఒకటి, మనకు సత్యాన్ని తెలియనివ్వకపోయినా గర్వం వస్తున్నట్లు కూడాను. బాగా పండితులు ఒకడు ఈ ధనం ఒకటి, జనం ఒకటి, ధనం ఎక్కడుంటే అక్కడ ఎంతో కొంత జనం పోగొడతారు వీళ్ళందరూ. వీటి వల్ల గర్వం వస్తాం కానీ జ్ఞానం రాదు. అది గర్వం రాకుండా చూసుకుంటే మంచిది, ఎవరో పవిత్రులకే సాధ్యం. జనరల్గా వీటి సహజంగా వీటి వల్ల గర్వం వస్తుంది కానీ జ్ఞానం మటుకు రాదు. రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి ఓ పండితుడు, పేద పండితుడు వస్తున్నాను కౌరవించాడు, రేపు మధ్యాహ్నం 3 ఇంటికి వస్తున్నాడు మీ ఇంటికి. ఆడు పెద్ద పండితుడు, ఆడు రామకృష్ణ పరమహంస గారు పెద్ద పండితుడు వచ్చేస్తున్నాడు అని చెప్తున్నారు వీళ్ళందరూ. ఆడు ఆ పండితుడు వచ్చాడు, పండితుడు వస్తున్నాడు, చాలా పెద్ద పండితుడు వాడు అని పండితుడు రామకృష్ణ పరమహంస గారు చెప్తున్నారు. ఈయనకేమో చదువు రాదు, ఆడు పండితుడు, ఈయనకేం చూస్తే చదువు రాదు, పండితుడు అయితే ఇది ఎవడు పెద్ద ప్రశ్నలు అడిగేస్తాడేమో నేను అనుకుంటున్నాడు రామకృష్ణ పరమహంస గారు. ఆడు గుమ్మాలోంచి ఎంటర్ అవుతున్నాడు రామకృష్ణ పరమహంస గారికి. వాడు మైండ్లో ఎక్స్రే తీసినట్టు ఆ శరీరంలో రోగాన్ని ఎలా చూపిస్తుందో అమ్మవారు ఆడికి, అమ్మ ఆడికి అమ్మ ఆరాధన కదా, అమ్మ ఖాళీ మాత్రం ఆరాధిస్తాడు కదా. అమ్మను చూసి ఏంటి నీకు నెరవేర్చినట్టు వచ్చేస్తుంది ఆ పండితుడిని చూస్తే ఏమీ, ఆడికి శబ్ద అది శబ్ద ఆడంబరం ఉంది, పుస్తక జన్య జ్ఞానం ఉంది, లోపల ఆడికి వివేకం లేదు, ఆడికి వైరాగ్యం లేదు, నువ్వు ఆన్ చేసి నువ్వే వెనిగిపోతానంటారా పిచ్చోడాలు. ఆడెవడే పండితు పండితులని జనాలు చెబితే నీకెందుకు? ఆడికి లోపల వివేకం లేదు, జ్ఞానం లేదు, డిస్క్రిమినేషన్ లేదు, డిటాచ్మెంట్ లేదు, డివిజన్. ఏదో 10 పుస్తకాలు చదివి పాండిత్యం సంపాదించాడు. అడిగి శబ్దాడంబరమే కానీ గొల్లే కానీ లోపలేదు. ఆ గొల్లను చూసి నీ కంగారండి, జనం కంగారు పడి నువ్వు కంగారు పడతావంటారు. అడిగి పదాడంబరం శబ్దాడంబరం లేదు కానీ లోపల ఏమి లేదు అడిగి. అది వైరాగ్యం ఏమీ లేదు అడిగి. ఎంగిరి మొక్కలు పట్టుకుని ఆడు వస్తున్నాడు, ఆడు చూసి నీకు గొడవ ఏంటో నీకెందుకు నెరవేర్చినది? అని మా మీ నేను మీతో ఎలా మాట్లాడుతున్నాడో అమ్మతో అలా మాట్లాడాడు. ఏంటి అందరూ నా దగ్గరికి లౌకికులు వస్తున్నారు, అందరూ ప్రాపంచిక విషయాలు అడిగేవాళ్ళే, భక్తులు ఎవరిని పంపడం ఆ తల్లిని అడిగోడు, ఈ భక్తుల్ని ఎవరిని పంపడం నా దగ్గరికి, అందరూ లోకం గొడవలు చెప్పేవాళ్ళే, అందరూ లోకం మాటలు చెప్పేవాళ్ళే, అందరూ ఆ జనం వస్తున్నారండి, భక్తులు ఎవరు నా దగ్గర రాని ఉంటారు హిందువు, భక్తుల్ని పంపమ్మా అని అనేవాడు. ముందు అయిపోయే ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత భక్తులు వస్తారు నీ దగ్గరికి, అప్పుడు తర్వాత వీళ్ళందరూ వచ్చారు, ఈ బ్రహ్మానంద వివేకానంద తర్వాత నెమ్మది నెమ్మది కదా, ఇది అయిపోయింది, ఈ చాప్టర్ అయిపోయింది, సెకండ్ చాప్టర్ లో మళ్ళీ వీళ్ళు భక్తులు రావటం ప్రారంభించారు. ఏంటి లౌకికులేంటి, ఎక్కడ చూసినా లౌకికులే, అందరూ లోకం గొడవలు చెప్పేవాళ్ళే, భగవంతుడి సమ భగవంతుడి గురించి మాట్లాడేవాళ్ళు లేరు. ఏంటి అందరూ ఈ జనాన్ని పంపుతున్నామంటే అమ్మనని కూడా ఈ జనం చాప్టర్ ఆగిపోతుంది కొంతకాలం, ఇది అవ్వనే లేదా సెకండ్ చాప్టర్లో వస్తారు సన్యాసులు మాంక్స్ ఆ వివేకవంతులు ప్రజ్ఞానవంతులు వాళ్ళు రెండో చాప్టర్లో వస్తారు అన్నాడు అమ్మ చెబుతుంది. అసలే జ్వరంది ఈ లోక జ్వరం తగ్గించుకోవాలని నేను అనుకుంటాను, ఈ లౌకులు వచ్చి లౌకికులు వచ్చి నాకు లోక జ్వరం పెంచేస్తున్నారని వాడు రామకృష్ణుడు. ఎప్పుడు చూసినా లోకం గొడవే. ఎవరు చెప్పినా ప్రకృతి గొడవే, నిరంతరం ప్రకృతి గొడవ చెప్పుకుంటా. నీకు ప్రకృతిని ఎలా దాటుతాం మనం? ప్రకృతిని దాటకుండా ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది? నేను ఏదైతే పొందాలనుకుంటున్నానో అక్కడి నుంచి కిందకి దింపేసి జనాలు పంపుతున్నావు నువ్వు. అని పునర్జన్మ నాకు ఎటువంటి జన్మ వస్తుంది అంటే అసలు వీడికి అంటే జన్మంటే పుట్టడం, జన్మంటే శరీరం పుట్టిందని పుడితే వాడు జన్మ అనుకుంటాడు, శరీరం పోయినప్పుడు అది చనిపోయామనుకుంటాడు. ఆడి శరీరం పుట్టినప్పుడు పుట్టలేదు, శరీరం చనిపోయినప్పుడు చనిపోలేదు వాడు. ఇదంతా దేహభ్రాంతి, ఆ దేహభ్రాంతిలోనే అన్ని కనిపిస్తున్నాయి. అన్నీ నిజం కింది బంధుత్వాలు స్నేహాలు ఈ మమకారాలు అహంకారాలు అసూయలు కర్పణ్యాలు కాంక్షలు ఇవన్నీ కూడా ఉద్రేకాలు ఇవన్నీ దేహభ్రాంతి నుంచి వస్తున్నాయి. అసలు వాడు పుట్టింది కాదు, వాడు అసలు పుట్టలేదు. వాడు ఏదిగా ఉన్నాడో వస్తువు పుట్టలేదు, అలవాట్లే తిరిగి పుడతాయి. అసలు వస్తువుకి అలవాట్లు లేవు, ఈ మనస్సుకి ఉన్న అలవాట్లు అని. అంటే ఈ అలవాట్లు ఈ సంస్కారాలు ఎవరికైతే ఉన్నాయో, ఏ మనస్సులో ఉన్నాయో ఆ మనస్సు రీబర్త్ కోరుకుంటుంది. తర్వాత ప్రతివాడు కూడా నేను మంచి జన్మ కావాలి మంచి జన్మ కావాలనుకుంటాడు, కానీ మోక్షాన్ని కోరేవాళ్ళు ఎవరు ఉండరు. కారణం ఏం చెప్పమంటే మోక్షం లేకపోతే మనకి మోక్షం పొందేస్తే మనకు శరీరం ఉండదేమో అని. వాడి శరీరం గాలి నిద్రలో శరీరం లేకుండా మనసు లేకుండా లోకం లేకుండా ఉంటున్నాడు. ఎలా ఉంటున్నాడు? శాంతిగా ఉన్నాడు, అశాంతిగా లేడు. ఆ గుర్తింపాడికి రావటం లేదు. ప్రతి వాడు నిద్ర కోరుకుంటాడు, ప్రతి మనిషి నిద్ర కోరుకుంటాడు. వాడికి 2 రోజులు నిద్ర పట్టకపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాడు నిద్ర కావాలని. ఏం చేత? నిద్రలో మనస్సు రెస్ట్ తీసుకుంటుంది, దేహం రెస్ట్ తీసుకుంటుంది. అంత రెస్ట్గా ఉంటే శరీరానికి ఆరోగ్యం మంచిది. కానీ ఆ నిద్రలో వాడికి దేహం తాలూకు తలంపు లేదు, దేవుడి తాలూకు తలంపు లేదు, మనసు తాలూకు తలంపు లేదు, పరిసరాల తలంపు లేదు, స్త్రీ తలంపు లేదు, పురుషుడి తలంపు లేదు. మేము మనుషులు అనుకుంటాం మనం అందరం. ఆ జంతువులు మేమందరం మనుషులు అనుకుంటాం. గాఢ నిద్ర లేవడం నేను మనిషిని అనుకోడు. నేను మనిషిని అనుకోవడం కూడా తలంపే, అది తలంపే. మనందరం మనుషులు అనుకుంటున్నాం కదా, అది కూడా తలంపే. గాఢ నిద్రలో నేను మనిషిని ఎవడు అనుకోడు, అది కూడా తలంపే. అయితే ఈ తలంపులో లేనప్పుడు నేను లేకుండా ఉంటాను, ఉన్నాను, నేను ఉన్నాను. ఆ గాఢ నిద్రలో నీ గాఢ నిద్రను కూడా నీ హృదయంలో ఉండి ఎవడైతే సాక్షిగా చూస్తున్నాడో వాడు ఇప్పుడు కూడా ఉన్నాడు. నీ గాఢ నిద్రలో నీ నిద్రను కూడా, నీ నిద్ర నువ్వు నిద్రపోతున్నావు, నీ నిద్ర ఎవడైతే మెలుకుగా ఉంటే నిద్ర కూడా సాక్షిగా ఉన్నాడో వాడు ఇప్పుడు కూడా ఉన్నాడు. వాణ్ణి పట్టుకోవడానికి ప్రయత్నం చేయి. వాణ్ణి తెలుసుకోవడానికి వివేకం కావాలి, వైరాగ్యం కావాలి, ఆ డిటాచ్మెంట్ డిస్క్రిమినేషన్ అంతకే కావాలని తెలుసుకో. వాడు ఇప్పుడు కూడా ఉన్నాడు. వాడు మూడు అవస్థల్లో ఉన్నాడు. జాగ్రత్త అవస్థలో ఉన్నాడు, స్వప్న అవస్థలో ఉన్నాడు, గాఢ నిద్రలో ఉన్నాడు, వీటికన్నిటికి అతీతంగా కూడా ఉన్నాడు. ఆ ఉన్నవాడు ఎప్పుడు ఉంటాడు, వాడికి దేహం ఉన్న ఉంటాడు, దేహం పోయినా ఉంటాడు. వాడు ఆ ఉండటం అనేది నీ దేహం, నువ్వు దేహం అనుకుంటే నువ్వు నిజంగా దేహం అయితే దేహం పోయినప్పుడు పోతావు. నువ్వు దేహం కానప్పుడు, దేహం కానప్పుడు నువ్వు, దేహం పోయినప్పుడు నువ్వు పోవు. పైగా దేహానికి అందరూ పెద్ద చాకరీ చేస్తారు. దేహానికి పెద్ద చాకరీ మనకు తెలియటం లేదు. అందరూ దేహం ఉండాలి, దేహానికి చేసి పెద్ద చాకరీ. అందరూ చాలా చాకరీ చేస్తారు. దీనికి అన్నం పెడతా ఉండాలి, బట్టలు చుట్టూ పెడుతూ ఉండాలి. మీకు అర్థం వచ్చిందే, దీనికి రోగం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్తా ఉండాలి, మళ్ళీ బాతాకానికి జనం ఉండాలి, ఈ దేహాన్ని పొగిడి వాళ్ళు ఇంకోళ్ళు ఉండాలి, ఇంకోళ్ళని పొగుట్టడానికి దేహం ఉండాలి. ఇది బాయ్ దేహం చోటు ఏంటి మనకు పని? ఎంత దేహాన్ని చేసి చాకరీ మనకు తెలియదు. దీని కొబ్బరి తలదోటాలు బొట్లు ఇంకోటి మన ఫంక్షన్ కలిసి పట్టు చీరలు కట్టుకోవడం, ఇంకోటి తర్వాత ఎవరి వాళ్ళందరికీ మనం అందంగా కనిపించుకోవడం, మరి ఈ శవం అందరికీ కనపడాలి అందంగానే. ప్రతి వాడు ఎదుటి వాళ్ళకి మనం అందంగా కనపడాలి. అందరూ ఇలాగ అనుకుంటారు, అందరికీ నేను అందంగా కనపడాలి. దానికి బట్టల కొట్లు 10 బట్టల కొట్లు తిరగటం, ఇంకా ఇతరులకి ఇది అందంగా కనపడాలి. వీడి మనసులో అందం లేదు, ఏం లేదు. వీడి మనసులో సౌందర్యం లేదు, వీడి మనసులో అందం లేదు, వీడి మనసులో జ్ఞానం లేదు. ఈ శవం మటుకు అందరికీ అందంగా కనపడాలి. ఆ ఫోటోలు తీస్తుంటే ఇంకా బిగిసిపోతాం. కొంతమందికి ఫోటోలు అంటే ఇష్టం. ఎక్కడైనా ఫోటోలు తీస్తుంటే ముందు వరుసలో నుంచుంటారు, వెళ్ళి వెనక వరుసలో నుంచుంటే బాగా పడతాం పడవు. ఇటువంటి రాజకీయ నాయకులకు బాగా ఇష్టం వాళ్ళు. వాళ్ళు ఏంటర్లకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, మేము పలాన చోట కడుతున్నాం, మంగళ షాప్ ఓపెన్ చేస్తున్నాం, మీ విలేకరిని పంపండి. అక్కడ ఏదో చాకల షాపు మంగళ షాపు ఏదో ఉంటుంది, అది ఓపెన్ చేస్తాం, మీ విలేకరిని పంపమని ఎయిటర్లకు ఫోన్ చేస్తారు. ఒకవేళ వాళ్ళకి రాజకీయాలు ఉన్నారు కాబట్టి పబ్లిసిటీ కావాలి మనకేలా. ఈ లోపల ఏముందమ్మా ఇది మా ఇది మన లోపల ఏముందో మనం చూసుకోవటం మానేసి బయట వాళ్ళకి అందంగా కాదు. నీ లోపల అందం లేదు, నీ లోపల సౌందర్యం లేదు, నీ లోపల ట్రూత్ లేదు, నీ లోపల బ్యూటీ లేదు. మన లోపల ఉండేదేటి, బయటకు కనిపించేదేటి? బయటకు కనిపించేది లోపల ఉండేదేటి? అవుట్ సైడ్ బయట కనిపించేది ఒక రకంగా, అవుట్ సైడ్గా లోపల ఉంటున్నాం, ఎన్నరగా ఒక రకంగా ఉంటున్నాం, బయట ఒక రకంగా ఉంటున్నాం. ఆ జీవితానికి ఈ జీవితానికి సంబంధం లేదు, ఆ జీవితానికి ఈ జీవితానికి సామాన్యం లేదు. నీకా జ్ఞానము? అది జ్ఞానమా? ఓ మాటకి పనికి సంబంధం లేదు, పనికి ఆలోచనకి సంబంధం లేదు, సమన్వయం లేదు, ఏకత్వం లేదు. నీకా జ్ఞానం? ఎక్కడో ఉర్రాంతి రావడంలో ఉన్న ఈశ్వరుడి మాట ఎదురైంది. అసలు మన ఆలోచనకి మన మాటకి చేతకి సంబంధం లేదు. మీరు ఒకటి మర్చిపోకండి, మీ గురించి మేము మంచివాళ్ళం చెడ్డవాళ్ళం అలాగే ఏమనుకోకండి. మీరు మేము మంచివాళ్ళం, మేము చెడ్డవాళ్ళు అనుకోవద్దు, మంచివాళ్ళు అనుకోవద్దు, అలాగేమనుకోవద్దు. మీరు డిజర్వ్ అయితే, మీకు అర్హత వస్తే, మీ యోగ్యత వస్తే, మీరు లోపల ముగ్గితే, లోపల కనుక మీకు మెచ్యూరిటీ వస్తే, మీకు మోక్షం ఉండడానికి ఈశ్వరుడు ఒక క్షణం కూడా వెయిట్ చేయడు. ఒక్క క్షణం కూడా మీకు లేట్ చేయడు మీకు మోక్షం ఉంటాను. ఒక్క క్షణం మనం డిజర్వ్ అయితే, ఎందుకో ఏ ఈ జన్మలో గొడవలు నువ్వు పడలేకపోతున్నావు, మళ్ళీ పూర్వ జన్మల గొడవలు ఎందుకు, రాబోయే జన్మల గొడవ నీకెందుకు, ఇవన్నీ నువ్వు కల్పించుకుంటున్నావు. ఈ జన్మలన్నీ ఇవన్నీ కల్పించుకుంటున్నావు. ప్రతివాడికి ఈ జన్మలో సమాచారం, ఈ జన్మలో సమాచారంతో నువ్వు బాధపడలేకపోతున్నావు, మళ్ళీ గత జన్మలో ఇన్ఫర్మేషన్ ఎందుకు, ఇన్ఫర్మేషన్ ఇది నాట్ సెల్ఫ్ నాలెడ్జ్. ఇన్ఫర్మేషన్ ఆత్మజ్ఞానం కాదు. హైదరాబాద్లో ఎంతమంది జనం ఉన్నారో నీకు తెలియచ్చు, దాని మీద నీకు ఆత్మజ్ఞానం రాదు. ఈ శరీరంలో ఏ అవయవం ఎక్కడుందో నీకు తెలియచ్చు, దాని చేత ఆత్మజ్ఞానం రాదు. ఎక్వైర్డ్ వల్ల, నీ మనస్సు ఎక్వైర్ చేసి విషయాల వల్ల నీకు ఆత్మజ్ఞానం రాదు. మనస్సు సంపాదించిన విషయాల వల్ల మనస్సు ఎక్కడైతే అణిగిందో అక్కడ ఆత్మజ్ఞానం కలుగుతుంది. మనస్సు సంపాదించిన దాన్ని బట్టి ఆత్మజ్ఞానం రాదు. మనస్సు సేకరించిన దాన్ని బట్టి ఆత్మజ్ఞానం, మనస్సు ఎక్కడైతే అణిగిందో అక్కడ ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఎక్కడైతే ఇండివిజువల్ అయ్యి అంటే దేహగతమైన నేను ఎక్కడైతే నశించిందో అక్కడ నీకు జ్ఞానోదయం అవుతుంది. అంటే ఇప్పుడు దేహం పుట్టినప్పుడు నువ్వు పుట్టావు అనుకుంటున్నావు. మనం అందరం దేహం పుట్టినప్పుడు పుట్టామనుకుంటాం, దేహం పోయినప్పుడు పోతాం అనుకుంటాం. దేహం పుట్టినప్పుడు నువ్వు పుడితే, దేహం పోయినప్పుడు నువ్వు పోతావు. దేహం పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు కాబట్టి దేహం పోయినప్పుడు కూడా నువ్వు పోవు. అంటే ఈ జన్మలో గత జన్మలేంటి, రాబోయే జన్మలేంటి, ఈ జన్మల గురించి అవి అన్నిటికీ కారణం. నీకు తెలియంది ఎలాగ తెలియటం లేదు, నీకు తెలియంది ఎలాగ తెలియటం లేదు, తెలియని సత్యం ఎలాగ నీకు తెలియటం లేదు. ఇది తెలిసిన దాన్ని, నీకు తెలిసిన దాన్ని సత్యం అనుకుంటున్నావు, అది తెలియకపోవటం ఎలా మొదలుపెట్టావు. నీ లోపల నీ హృదయాంతరాలలో ఉన్న సత్యం అది తెలియటం లేదు, అది తెలియటం లేదు. అయితే దేహాన్ని నీకు రెండు తెలుసు, మనసు తెలుసు, దేహం తెలుసు. దేహమే సత్యం, మనసు సత్యం, దేహమే సత్యం, మనసు సత్యం అనుకుంటున్నాం. అది తెలియకపోవటం వల్ల ఇదే నిజం అనుకుంటున్నావు. మీ అది తెలిసే వరకు ఇలా అనుకోవటం నువ్వు మానవు. నేను పుట్టానని చచ్చిపోయాను నువ్వు అనుకోవటం మానవు. మీరు ఫాలో సబ్జెక్ట్ బాగా ఫాలో, క్లోజ్ గా సబ్జెక్ట్ ఫాలో అవ్వడం వల్ల నీ హృదయంలో నిజంగా నీకు తెలియదు. అసలు ఇంకోటి, మన హృదయంలో మన హృదయంలో ఒక నిజం ఉంది, ఆ నిజం స్వతంత్రమైనది. వాడి దాన్ని అది గోచరమైతే నో మోర్ సారో, నో మోర్ రీబర్త్, నో మోర్ టెన్షన్, నో మోర్ కాన్ఫ్లిక్ట్, నో మోర్ హెల్ అయ్యేది. అది ఎవరికైతే గోచరమైంది వాడికి ఇంకా సారో ఎలా, సూర్యుడికి చీకటి తెలియదు, జ్ఞానికి దుఃఖం తెలియదు. సూర్యుడికి ఎప్పుడైనా చీకటి చూడాలన్నా పాపం వాడికి చీకటి కనిపించదు, ఎక్కడికి వెళ్తే అక్కడ వెళుతురు. అజ్ఞానికి సుఖం ఎలా ఉంటుందో తెలియదు, జ్ఞానికి దుఃఖం ఎలా ఉంటుందో తెలియదు. అజ్ఞానికేమో సుఖం కనపడదు, జ్ఞానికి దుఃఖం కనపడదు. సూర్యుడికి ఎప్పుడైనా చీకటి చూడాలని బుద్ధి కలిగింది అనుకోండి, ఇవో అప్ప అమెరికాలో చీకటి ఉంది అనుకుంటున్నారు, అక్కడికి వెళ్ళి చూసొద్దామని అక్కడికి వెళ్తే అక్కడ వెలుతురు వచ్చేస్తుంది. అది ఎక్కడికి వెళ్తే వెలుతురు, అక్కడికి వెళ్తే అక్కడ వెలుతురు. అంచేది వాడికి ఆ జ్ఞానం దృష్టిలో, ఈ దేహ బుద్ధిలో నీకు ఆత్మ ఎలాగో తెలియటం లేదు, సత్యం ఎలాగో తెలియటం లేదు. నీకు తెలుసుందని అదే అనుకుంటున్నావు. అంచేది నేను పుట్టాను, దేహం తెలుసు, నీకు మనసు తెలుసు, ఈ రెండు నువ్వు కాకపోయినా రెండు నువ్వు అనుకుంటున్నావు. అంచేది నేను పుట్టానని చనిపోయాను, పుట్టానని చనిపోయాను అనుకుంటున్నావు. నీ హృదయంలో నిజానికి పుట్టుక లేదు, చావు లేదు, అసలు సంబంధం లేదు. పైగా పుట్టుక చావు ఎలా ఉంటుందో తెలియదు దానికి. అసలు సూర్యుడికి చీకటి ఉందని చీకటి ఎలా తెలియదో, అది చావు ఎలా ఉంటుందో, పుట్టుక ఎలా ఉంటుందో నీ హృదయంలో నిజం తెలియదు. కానీ అసలు నీ హృదయంలో ఒక నిజం ఉంది. మనోదేహములకి అతీతంగా ఈ జాగ్రత్త అవస్థకి స్వప్న అవస్థకి అతీతంగా గాఢ నిద్రకి అతీతంగా నీ హృదయంలో ఒక నిజం ఉంది. ఆ నిజాన్ని తెలుసుకోవాలి. ఆ నిజంలో మన ఐక్యం కావాలి అని ఆ తపన, ఆ ఎరుక నీకు రావటానికి కూడా గురువు అనుగ్రహం లేకుండా సాధ్యం కాదు. ఇప్పుడు మనం శ్రద్ధగా చదువుకోవడానికి డబ్బు అక్కర్లేదు, పెట్టుబడి తెలుసుకోవాలనే కాంక్ష జిజ్ఞాస. శ్రద్ధగా మనకి చదువు బాగా చదువుకోవాలనడానికి డబ్బు పెట్టుబడి కాదు, ఆ తెలుసుకోవాలనే కాంక్షే పెట్టుబడి. టు నో పెట్టుబడి, క్యాపిటల్ టు నో, మనీ కాదు టు నో. మనుషులందరికీ ఇళ్ళు ఉన్నాయి, పక్షులనికి గూళ్ళు ఉన్నాయి. నాకు ఇల్లు లేదు, గూడు లేదు అని హ్యాపీగా ఉన్నానన్నాడు యేసు. మనుషులందరికీ ఇళ్ళు ఉన్నాయి, పక్షులనికి తల గూడు ఉంది, నాకు ఇల్లు లేదు, గూడు లేదు అని హ్యాపీగా ఉన్నాను. అన్డైలేటెడ్ హ్యాపీనెస్, అన్డైలేటెడ్ హ్యాపీనెస్. ఏదో వచ్చేస్తాననుకున్నది మన మనస్సు, ఏదో పోయేటప్పుడు ఏదో పోతుంది అనుకున్నప్పుడు మనస్సు. చివరికి వచ్చేవాడు నీకు జ్ఞానం వచ్చాక తెలుస్తుంది, వచ్చింది ఏమి లేదు, పోయింది ఏమి లేదని. ఈ పుట్టుకలు, ఈ చావులు, లేదా మేము కష్టపడిపోతున్నాం అనిపిస్తాం అనిపించడం, పావర్టీ ఉందనుకోండి, కొంతమందికి పావర్టీ ఉంటుంది, ఆ పావర్టీని అనుకోండి. కొంతమందికి దారిద్ర్యం కొన్ని పాఠాలు నడుపుతుంది. కొంతమంది మీకు డబ్బుకి ఇబ్బంది పడుతున్నారనుకోండి, మీ ఇంట్లో ఏంటి డబ్బుకి ఇబ్బంది పడుతున్నాం, డబ్బుకి ఇబ్బంది పడుతున్నాం అనుకుంటారు. అది కొన్ని పాఠాలు నేర్పుతాను కానీ బయటికి వెళ్ళదు, అది నేర్పవలసిన పాఠాలు నేర్పుతుంది. మీరు డబ్బు వచ్చేస్తుంది ఒకసారి అనుకోకుండా ఎక్కువ డబ్బు వచ్చేస్తుంది, ఆ డబ్బు ఎందుకు ఇస్తాడంటే భగవంతుడు ఆ డబ్బు నిజం కాదని దేవుడు తెలుసు. మీకు అర్థమవుతుంది, దానివల్ల ఎంతమందికి మీకు పొగరబోతనం పెరుగుతుంది, ఎంత గర్వం పెరుగుతుంది. ఈ డబ్బును చూసి పాడు అలవాట్లు ఎందుకు పెంచుకుంటున్నారు, ఈ డబ్బును చూసి ఎన్ని చెడ్డ అలవాట్లు నేర్చుకుంటున్నారు, ఇవన్నీ టెస్ట్ కోసం ఇవ్వాలని ఇస్తాడు. మీకు ఒకసారి అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చేస్తాడు డబ్బు. అక్కడి నుంచి ఆ డబ్బు కూడా గర్వం వచ్చేస్తుంది. తెలిసిన వాళ్ళు కూడా తెలియదు అంటారు, మీరు ఎవరైనా అడుగుతూ ఉంటారు. మీకు అర్థమవుతుందే, దాని కూడా వచ్చి అన్నీ వచ్చేస్తాయి. అప్పుడు మీరు డబ్బు మీకు ఎందుకు ఇస్తాడంటే, పాండిచ్చి మీకు ఎందుకు ఇస్తాడంటే, టెస్ట్ కోసం. అప్పుడు మీరు నిర్వికారంగా ఉంటున్నారు లేదా, నిశ్చలంగా ఉంటున్నారు లేదా, నిరాడంబరంగా ఉంటున్నారు లేదా, ఈ డబ్బును చూసి ఆడంబరాలు పెంచుకుంటున్నారా, ఈ డబ్బులు చూసి అవసరాలు పెంచుకుంటున్నారా. ఈ అవసరాలన్నీ అనవసరాలన్నీ తెలియటానికి ఇంకో 100 జన్మలు పడుతుంది. అంచుకిస్తాడు, కావాలని ఇస్తాడు. అంటే మీకు వికారాలు ఏం కావాలి, బయట అన్ని ఇస్తాడు. మీకు గౌరవాలు ఇస్తాడు, ఊరేగింపులు ఇస్తాడు, సన్మానాలు ఇస్తాడు, బంగారాలు ఇస్తాడు, వస్తువులు ఇస్తాడు, అన్ని ఇస్తూ ఉంటాడు. భవిష్యత్ అన్ని ఇస్తూ ఉంటాడు, అన్ని టెస్టింగ్ కోసం ఇస్తాడు. మీకు ఇవ్వాలని ఇవ్వడం టెస్టింగ్ అంటే, మీరు ఆ వస్తువు అన్ని మీకు మీ ఇంద్రియాలకి అన్ని భోగాలు అందుబాటులో ఉండగా మీరు ఎలా ఉంటున్నారు, ఇవన్నీ టెస్టెడ్. టెస్టింగ్ లేకుండా మీకు జ్ఞానం ఇవ్వడం. తర్వాత మన హృదయంలో కొన్ని బలహీనతలు ఉంటాయి, ఆ బలహీనతలు ఉన్నట్టు కూడా మనకు తెలియదు. అప్పుడు ఒకసారి ఆయన కిలుగుతాడు, ఆ కిలికి మన బ్రెయిన్లోకి తీసుకొస్తాడు. నీకు అర్థమవుతుంది, మరి అట్లను తొలగి అలవాట్లను తొలగించుకోమని ప్రేరణ ఇస్తాడు. మొత్తమే సహస్రారం శుద్ధయ్యే వరకు ఏ గురువు మిమ్మల్ని విడిచిపెట్టాడు, ఆడే గురువు. ఈ తలకాయ శుద్ధి అవ్వాలి, జ్ఞానం కావాలంటే తలకాయ శుద్ధి అవ్వాలి. ఈ తలకాయ శుద్ధి వరకు నిజమైన గురి ఇవ్వడం మిమ్మల్ని విడిచిపెట్టడం, మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాడు. బోయవాడు చూడండి, చలిగ్గాడు గురి ఎక్కడ పెడతాడు? ఏ జంతువునైతే చంపాలనుకుంటున్నాడో ఆ జంతువు మీద గురి పెడతాడు, అంతే కదా. తరీ చేప, చేపను పట్టుకుంటాడు, ఇదేసి అదేది వేస్తాడు దానికి, వేసి వేసి గేలం, ఆ గేలం చేపను పట్టుకుంటాడు. ఆడి మనస్సు అంతా ఎక్కడ ఉంటుందంటే ఆ గేలాన్ని చేప ఎప్పుడు వచ్చి కలుసుకుంటుందా, కలుసుకుని వెంటనే తీసేసుకుందాం అనుకుంటా అనుకుంటాడు కదా. ఆడి మనసు చాలా ఏకాగ్రంగా ఉంటుంది. చేప వచ్చి ముట్టుకునేటప్పటికి అది కదులుతున్నది అంటే గట్టి మీద తీసేస్తాడు. వాడు కూడా గురువుగా తీసుకోండి మీరు, ఆ గేల వేసేవాడిని చేప ఎప్పుడు కలుస్తున్నాడు సడన్ గా పట్టుకుంటాడు. అలాగే అంత గురిగా అంటే ఆత్మ మీద అంత గురి పెట్టుకుంటే అది మీకు తెలియబడుతున్నాడు అంటే మనసు స్ప్లిట్ అవ్వకూడదు. ఆ గేల వేసేవాడు కూడా మన గురువే. అంటే అటువంటి ఏకాగ్రత మనకు ఉండాలి. అంటే దేహం నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ఈ దేహం అంత నిజం, లోకం కూడా అంతే నిజం. లోకంలో ఏముందో దేహంలోనే అదే ఉంది, మన దేహంలో ఏముందో లోకంలోనే అదే ఉంది. దేహం నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నేను పుట్టానని చనిపోయానని నువ్వు ఇలా అనుకుంటున్నావు. కానీ నువ్వేదిగా ఉన్నావు, నువ్వు దాన్ని మర్చిపోయినప్పుడు, దాన్ని మరిపొచ్చినప్పుడు, నువ్వేదిగా ఉన్నావు దాని తాలూకు మరిపొచ్చినప్పుడు, దాని తాలూకు విస్మృతి వచ్చినప్పుడు, నేను పొడుగు ఆ ఉన్న వస్తువుని, ఆ ఉన్న వస్తువుని గుర్తులేనప్పుడు, దాని తాలూకు ఇరుకు లేనప్పుడు, దాని గుర్తింపు లేనప్పుడు, నేను పొడుతున్నానని చనిపోతున్నానని ఇలాగ అనిపిస్తూనే ఉంటుంది నీకు. అది నిజం కాకపోయినా నిజం వలే కనిపిస్తూ ఉంటుంది. ఈ చావు పుట్టుకు నిజం కాకపోయినా నిజం వలే కనిపిస్తుంది. అది ఎంతవరకు నిజమంటే దేహభ్రాంతి అంతే నిజము, చావు పుట్టుకులు కూడా అంతే నిజం, నీకు వచ్చే అదృష్టాలు దురదృష్టాలు కూడా అంతే నిజం, నీకు వచ్చిన పుణ్యాలు పాపాలు కూడా అంతే నిజం, నువ్వు చనిపోయిన తర్వాత ఇల్లు లోకాలు కూడా అంతే నిజం. కానీ నీ మనస్సు ఈ దేహం ఇక్కడ ఈ భూమి మీదకి వచ్చినందుకు నీ మనస్సును, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ శాంతి స్థానాన్ని, ఆ జ్ఞాన స్థానాన్ని తెలుసుకోవడానికి దేహం అడ్డు రావటం లేదు. దేహము నేననే తలం పడ్డొస్తుంది. దాన్ని ధ్వంసము నువ్వు చేయగలిగితే, దాన్ని వేరేతో సహా ఎలిమినేట్ చేయగలిగితే, రిమూవ్ చేయగలిగితే, దేహము నేనన్న తలంపుని వీరితో సహా నువ్వు బయటికి లాగి కాల్చి బూడిచ్చే పరమసత్యం నీకు ఎరుకులోకి వస్తుంది. ఆ ట్రూత్ నీకు ఎరుకులోకి వస్తుంది. అది అరవింద్ ఘోష్ గారు మార్చాలంటే ఫర్ ట్రూత్ రిలైజ్, ఆయన భాషలో చెప్పాలంటే ఫర్ ట్రూత్ రిలైజ్ సోల్స్, ఫర్ గాడ్ రిలైజ్ సోల్స్, ఫర్ ఎన్లైటెడ్ సోల్స్, ఫర్ రిఫార్మ్డ్ సోల్స్, ది కామ్, ది లైట్, ది పవర్, ది బ్లిస్, ది ఫ్రీడమ్, ది వైట్నెస్, ది హైట్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ద సీస్ ఆఫ్ ఆనంద. ఎవడు గాడ్ రిలైజ్డ్ సోల్? నువ్వు ఎన్ని మార్గాల్లో ప్రయాణించేవి, ఎన్ని సాధనలు చెయ్యి, కానీ ఇక్కడికి రావాలి. ఎక్కడికి రావాలి? ఆ దేహంతో తాదాప్యం పొందే మూల తలంపు ధ్వంసం అయితే లోపల పరమసత్యాన్ని గ్రహించగలుగుతావు. అంటే నీ హృదయంలో ఏదిగా నువ్వు ఉన్నావో అది నీకు తాలూకు ఇరుకులోకి వస్తుంది. అప్పుడు ఈ చావులు, నువ్వు పుట్టుకలు, ఇవన్నీ అసలులో ఏమి లేవని, ఇవన్నీ మనసు యొక్క కల్పితారని అప్పుడు నీకు అనుభవంలోకి వస్తుంది. అప్పుడు వరకు ఇదంతా నిజం కానిది నిజం వల్ల అనిపిస్తుంది, సత్యము కానిది సత్యం వల్ల అనిపిస్తుంది, నిత్యము కానిది నిత్యం వల్ల అనిపిస్తుంది. ఎప్పుడు నువ్వు ట్రూత్ ఇందేలా ఇచ్చేసే వరకు నిజం కానిదాన్ని నువ్వు నిజం నిజం కాని దాన్ని నిజం అనుకుంటూనే ఉంటాం. ఎప్పుడు వరకు నిజం తెలిసేవారికి ఇది ఇక్కడ భగవాన్ చెప్పింది, ఈ చావులు నిజం అనిపిస్తుంది, పుట్టుకలు నిజం అనిపిస్తుంది, నీకు వచ్చే కష్టాలు నిజం అనిపిస్తుంది, నీకు వచ్చే సుఖాలు నిజం అనిపిస్తుంది, ఇవన్నీ నిజం కింద నీకు అనిపిస్తూ ఉంటాయి. ఆత్మను మరిచిపోవటం వల్ల ఎన్నో జన్మలు, ఎన్నో శరీరాలు, ఎన్నో జన్మలు వస్తున్నాయని, ఎన్నోసార్లు చనిపోతున్నామని, ఎన్నోసార్లు పుడుతున్నామని అది నీకు అనిపిస్తూ ఉంటుంది. ఇదంతా నీ మనసు చేసే గారిడి, ఇదంతా నా మనసు చేసే చమత్కారాలు. నీ రాబోయే జన్మలకు కూడా బీజాలు నీ మనసులోనే ఉన్నాయి, నీ రాబోయే జన్మ కారణాలు కూడా నీ మనసులో ఉన్నాయి. ఆ మనస్సును నువ్వు సాధన పేరు మీద ఆ మనస్సును బయటికి లాగి కాల్చి బూడి చేస్తే ఇప్పుడే ఇక్కడే, ఎప్పుడో కాదు ఎక్కడో కాదు ఇప్పుడే ఇక్కడే నీ హృదయంలో ఉన్న సత్యునికి తాళిక్కుని గోచరిస్తుంది. అది గోచరించాక అక్కడి నుంచి పొంగే సుఖం, అక్కడి నుంచి ఊరే సుఖం, అక్కడి నుంచి ప్రవహించే శాంతి దానితోటి దానికి మించింది కానీ, దానితో పోల్చదగింది కానీ, దానితో సమానమైంది కానీ లేనే లేదని నీకు తెలుస్తుంది. అది అనుభవం ఇప్పుడు తెలియదు, అది అనుభవం అయినప్పుడు తెలుస్తుంది. ఎనేది మా కోడలు మాట్లాడటం, ఆళ్ళు మాట్లాడటం, మా ఆడబడుతులు మా ఇలా ఉంటే మీకు మనసు లోపలికేం ఆడుతుంది? వారు మాట్లాడటం లేదండి, మీరు మాట్లాడండి, వారి ఇంటికి వెళ్ళామని మమ్మల్ని ఏం గౌరవం చేయలేదండి, మాకేం పెద్దరికి ఏమి ఉండదండి, ఇలా మీ మనసు తిరుగుతాను కదా లోపలికేం ఆడుతుందండి. ఇవన్నీ అవుట్ సైడ్ గొడవలు. అవుట్ సైడ్ గొడవలలో ఎవరికి జ్ఞానం రాదు, అవుట్ సైడ్ గొడవలలో జ్ఞానం రాదు. మీరు ఏదైనా బయట కాలేజీ కట్టించారనుకోండి, హై స్కూల్ కట్టించారనుకోండి, ఏదో ఒక హాస్పిటల్ కట్టించారు ఊరిక అనుకోండి, దానివల్ల పుణ్యం వస్తుంది కానీ జ్ఞానం రాదు. అవుట్ సైడ్ గొడవలు మీరు 10,000 కోట్లు ఖర్చు పెట్టి మంచి పని చేస్తే మీకు పుణ్యం వస్తుంది కానీ జ్ఞానం రాదు. దానికి దీనికి జ్ఞానానికి సంబంధం లేదు. మీ మనసును శోధించాలి, లోపలికి లోయల్లోకి లోయల్లోకి వెళ్ళాలి. నాటిస్తూ నువ్వేదైతే కాదో దాన్ని గంటే లోపల గెంటుకుంటే అలా ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదని అసలు వస్తు దానికి వెళ్ళాక అది నీవే నీకు గోచరిస్తున్నప్పుడు నాటిస్తూ పని లేదు. అప్పటి వరకు నాటిస్తూ గెంటి గంటలు లోపలికి వెళ్ళాలి. పైగా కొంత దూరం వెళ్ళేప్పటికి కొన్ని మహిమని చేసే శక్తి రావచ్చు, మళ్ళీ ఆ మహిమలతో మహిమను పట్టుకుంటే మళ్ళీ ఫెయిల్ అయిపోతాం. ఇంకోటి ఇతరుల చేత మనం గౌరవించబడాలనే కోరిక కూడా నీకు ఆత్మజ్ఞానం రానివ్వదు. ఇతరుల చేత మనం అందరం గౌరవించబడాలి, ఇతరుల చేత మనం సన్మానాలు చేయించుకోవాలి, ఇతరులకంటే మనలో ఏదో ప్రత్యేకత ఉందని అనుకుంటే నీకు ఆత్మజ్ఞానం కలగదు, చివరికి నువ్వు పాడైపోతావు. ఇతరులకంటే మనలో ఏదైనా ప్రత్యేకత ఉందనుకుంటే అలా పతనం అయిపోయినాడు అనేక మంది ఉన్నారు. భగవాన్ దగ్గరికి వచ్చి ఒకడు అన్నాడు, నాకు జ్ఞానం అక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు, అలా ఉండన్నారు. ఏమన్నారు, నువ్వు జ్ఞానాలు నేర్చుకో, దేవుడిని తెలుసుకో అనలేదు. నువ్వు స్టేట్ కరెక్ట్ స్టేట్ కా, అలా దిక్కు చూడండి. నాకు దేవుడు అక్కర్లేదు, జ్ఞానం అక్కర్లేదు అన్నాడు. వదిలే అన్నాడు, దేవుణ్ణి వదిలే, లీవ్ నాలెడ్జ్, లీవ్ గాడ్ అలోను, లేవు నాలెడ్జ్లో లేవు గాడు, వాళ్ళు కూడా వదిలేవు, జ్ఞానం కూడా దేవుడు కూడా ఇవన్నీ వదిలేవు, ఇవన్నీ వదిలేవు. ఇప్పుడు నువ్వు ఏదో స్టేట్లో ఉన్నావు కదా, నువ్వు హ్యాపీగా ఉన్నావు అని అడిగాడు, నువ్వు పీస్గా ఉన్నావు అని అడిగాడు. లాజిక్ చూడండి అక్కడ, నువ్వు హ్యాపీగా ఉన్నావు, వాళ్ళు కూడా వదిలేవు. నువ్వు నేను మాట్లాడుకుంటున్నావు, మరి దేవుడిని ఎందుకు తీసుకురావటం ఈ మాటల మధ్యలో? నువ్వు హ్యాపీగా ఉన్నావు అప్పుడు అన్నాడు, హ్యాపీగా లేదన్నాడు. ఏం చేద్దు హ్యాపీగా లేదు, నువ్వు ఉన్నది ట్రూ స్టేట్ కాదు, నువ్వు ఉన్నది కరెక్ట్ స్టేట్ కాదు, అంచది హ్యాపీగా లేదు. ఈ దేవుడి మాట వదిలే, నువ్వున్నది నిజంగా టూ స్టేట్ అయితే నువ్వు హ్యాపీగా ఉంటావు. నువ్వున్నది టూ స్టేట్ కాదు, అది అంచది హ్యాపీగా లేవు. అది కరెక్ట్ స్టేట్ కాదు, అంచది హ్యాపీగా లేవు. ఆ ట్రూత్ దగ్గరికి వచ్చే వరకు నీకు హ్యాపీనెస్ నేను అంటుకోదు, నీకు సారో వెంటాడుతూనే ఉంటుంది. అంటే మీరు ట్రూత్ని ఎలా ఇచ్చేసాక ఎంతవరకు మీరు పడ్డ బాధలు ఏమన్నా, మీ ఏదో బాధలు పడిపోతున్నాం అనుకుంటారు, చావులు పుట్టుకులు చుట్టరకాలు బాధలు పడిపోతున్నాం బాధలు ఏదో అనుకుంటారు కదండి. మీకు ట్రూత్ని రియలైజ్ చేశాక అంటే మీ హృదయంలో ఉంటున్న అంతర్యామిని మీరు రియలైజ్ చేశాక, ఉన్న వస్తువు ఉన్నట్టుగా మీ తెలుపులోకి వచ్చాక ఏమీ లేని దానికి సఫరింగ్ గురి అని అనుకుంటారు. మళ్ళీ ఏమీ లేదు, నేనే కల్పించేసుకుని సఫరింగ్ గురి అయ్యాను, నాకు నేనే ఊహించేసుకుని సఫరింగ్ గురి అయ్యాను. ఏమి లేదు, చివరికి అంతా డస్టే. మీరు ఆలోచించవలసింది ఏంటంటే, మీకు అన్ని బాగున్నాయనుకోండి, అన్ని పరిస్థితులు బాగున్నాయనుకోండి, ఉదాహరణకు అనుకోండి, అన్ని పరిస్థితులు బాగుంటే మరి మీకు దుఃఖం ఎందుకు వస్తుంది, అశాంతి ఎందుకు వస్తుంది? అశాంతి వస్తుంది కదా, మరి ఎందుకు వస్తుంది? బయట పరిస్థితులు మనకి కొంత బాడీ కంఫర్ట్ ఇస్తాయి కానీ హ్యాపీనెస్ ఇవ్వు. బాడీ కంఫర్ట్ రీజనబుల్ కంఫర్ట్స్ ఇస్తాయి. బయట పరిస్థితులు బాగుంది, మీ సంసార పరిస్థితులు బాగున్నాయనుకోండి, మీ బాడీ కంఫర్ట్స్ ఇస్తాయి. అంతవరకు చేసి అంతవరకు దూరం వెళ్ళదు, బాడీ కంఫర్ట్ని ఇస్తాయి. కానీ మీ సైన్స్, మీ టెక్నాలజీ, మీ వెల్త్ మీకు అర్థమవుతుందా? దానివల్ల మీకు మైండ్ కంట్రోల్ రాదు. ట్రూత్ని రియలైజ్ చేయడం మాదిరిపోయింది, దానివల్ల మైండ్కి కూడా కంట్రోల్ రాదు. ట్రూత్ రియలైజేషన్ వదిలేండి, మైండ్కి కూడా కంట్రోల్ రాదు, బాడీకి మటుకు రీజనబుల్ కంఫర్ట్స్ ఉంటాయి. వెల్త్ వెల్త్ దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది, కానీ హెల్త్ దుఃఖాన్ని తెచ్చిపెట్టదు. తీసుకొస్తే వెల్త్ తీసుకురావచ్చు దుఃఖాన్ని, కానీ హెల్త్ మటుకు దుఃఖాన్ని తీసుకురాదు. అంటే వెల్త్ కంటే కూడా హెల్త్ గొప్పది అంటారు. అంటే ఎంత హెల్త్ ఉన్నా వాడికి వెల్త్ రాకపోతే మళ్ళీ హెల్త్లో ఉంటాడు వాడు. ముందు వెల్త్ తర్వాత హెల్త్ కాదు, ముందు హెల్త్ తర్వాత వెల్త్. మీరు డబ్బు ఉందని ఎంజాయ్మెంట్స్ పెంచేసుకుంటే చివరికి రోగాలు మిగులుతాయి. అంచేది ఇప్పుడు ఎవరో నువ్వు ఎవడో నీకు తెలియదు. నేను చనిపోయిన తర్వాత ఏమవుతాను? మళ్ళీ పునర్జన్మలో ఎక్కడ పుడతాను? ఎక్కడ పుట్టినా అది అబద్ధం. భగవాన్ ఏమంటున్నారంటే, నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడొచ్చాడు పుడతావు. పుడితే మాట నిజమే, ఆ లోపల అలవాట్లు వేగం ఉన్నప్పుడు అటు పుడతాడు. కానీ ఈ జన్మ ఎంత అబద్ధము, ఆ జన్మ కూడా అంతే అబద్ధం అయ్యా. అది ఇదెంత అసత్యమో, అది అసత్యం. చచ్చిపోయి పుట్టడం అంటే ఏం లేదు, ఒక అబద్ధంలోంచి ఇంకో అబద్ధంలో ప్రవేశించడం, ఒక గోతిలోంచి పైకి వచ్చి ఇంకో గోతిలో పడటం, ఒక రోగం పట్టుకుని ఒక రోగం పోగొట్టుకుని ఇంకో రోగం తెచ్చుకోవడం, అందుకంటే ఏం లేదు. అందులో బాడీ చేంజ్ అవుతుంది. రామకృష్ణ పరమహంస గారి భాషలో చెప్పాలంటే, చచ్చిపోవడానికి పుట్టడానికి ఒకే మనిషి ఒకే ఇంట్లో ఒక గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్తే ఎటువంటిదో, మనిషి ఒక దేహాన్ని విడిచిపెట్టి ఇంకో దేహంలోకి వెళ్ళటం ఎటువంటిదో, చావు పుట్టిక అంతే అన్నాడు. అది ఒకే ఇంట్లో మనం ఒక గదిలోంచి ఇంకో గదిలోకి వెళతాం కదా, ఒకే గదిలో కూర్చోండి, ఆ గదిలోంచి ఈ గదిలోకి వెళతాం, ఈ గదిలోంచి ఆ గదిలోకి వెళతాం, ఒక గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్ళటం, మీ ఇంట్లో ఒక గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్ళటం ఎటువంటిదో, ఒక దేహాన్ని విడిచిపెట్టేసి ఇంకో దేహాన్ని పట్టుకోవడం కూడా అటువంటిదో. అందులో పెద్ద విశేషం లేదని అయితే నీ మైండ్కి శిక్షణ ఎంతవరకు ఇస్తున్నావు? నిన్ను పాడు చేసేది నీ మైండే, బాగు చేసేది నీ మైండే. దాన్ని ఎంతవరకు నువ్వు డిసిప్లిన్గా ఉంచగలుగుతున్నావు, అది ఇక్కడ ముఖ్యం కావాల్సింది. శరీరం ఎంతకాలం జీవిస్తుందని కాదు, ఎంతకాలం జీవించినా ప్రయోజనం లేదు, నీ కంట్రోల్ లేనప్పుడు. నాట్ కంఫర్ట్ బట్ కంట్రోల్ ఇస్ హ్యాపీనెస్. కొంతమందికి అన్ని భోగాలుంటాయి కానీ ఎప్పుడు దుఃఖంగా ఉంటారు. కొంతమందికి ఇంట్లో అన్ని భోగాలు ఉంటాయి, ఎప్పుడు చూసినా ఏడుపు మోకాలు, వీపింగ్ ఫేసెస్ తోటి ఉంటారు. కొంతమంది ఇంటికాడ ఏమి లేకపోయినా హాయ్ హాయ్ అంటారు. హాయ్ ఏముండదు పాప వాళ్ళకి ఇంటికాడ, హాయ్ 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 హాయ్. కొంతమంది అన్ని ఉండి ఏడుస్తూ ఉంటారు. అది కొంతమందికి రెక్కడితేనే కానీ దొక్కడదు. ఏ రోజు కష్టపడితే ఆ రోజు పొట్లాడుతుంది వాళ్ళు. వాళ్ళు నిండు మొక్కలు పౌర్ణ చంద్రుడు ఎలా ఉంటాడు మొక్కలు ఎలా పైగా మనం చూసి వాళ్ళు హాయ్ హాయ్ అంటారు. హాయ్ హాయ్ ఈ మధ్యన హల్లు హల్లు మార్చేస్తున్నారు. మళ్ళీ మోడర్న్ హై హాయ్ 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 అంటారు. మార్చేస్తున్నారు, టెక్నాలజీ మార్చేస్తున్నారు. వాళ్ళకి ఇంటికాడ ఏముండదు పాపం. అన్నీ ఉండి ఏడ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇది కారణం ఏదో కంపారిజన్ ఉంటుంది, అది మనకు పైకి చెప్పరు. వాళ్ళు లోపల ఏదో కంపారిజన్ ఉంటుంది అక్కడ. అలా మన వాళ్ళని ఎలా ఏడుస్తూ ఉంటారన్నమాట. ఉన్న అవకాశాలను విడిచిపెట్టుకుని ఎప్పుడు కూడా కంపారిజన్ మీకు 1,000 కోట్లు ఆస్తుంటే మీకు కంపారిజన్ వస్తే దుఃఖం వచ్చేస్తుంది, జ్ఞాపకం ఉంచుకోండి. ఎప్పుడు కూడా ఏ విషయంలో సాధన విషయంలో కాదు, వెళ్తే విషయంలో కాదు, ఏ విషయంలో కూడా కంపారిజన్ పనికిరాదు. ఎవరికి వారే మన స్థాయి ఏంటో మనం చూసుకోవాలి, దాన్ని బట్టి మనం బిహేవియర్ చూసుకోవాలి. ఎదటి వాళ్ళతో ఏ విషయంలోనూ మనం పోల్చుకోకూడదు. ఎదటి వాళ్ళతో మనం ఏ విషయం మన పరిస్థితులు ఏంటో మన ప్లస్ పాయింట్స్ మన మైనస్ పాయింట్స్ చూసుకుని మనం చూసుకోవాలి. మనం మిషన్ వాడి దగ్గరికి వెళ్తాం, మిషన్ వాడి దగ్గరికి వెళ్ళి ఎవడు ఎవడి శరీరానికి ఆది మనం ఇవ్వం, మన శరీరానికి ఆది మనం ఇచ్చి చొక్కా గుర్తించుకుంటాం. అలాగే మన పరిస్థితులు ఏంటో మనం చూసుకోవాలి. కానీ ఎదటి వాళ్ళతో కంపారిజన్ పనికిరాదు, ఏ విషయంలో సరే పనికిరాదు. మన మైనస్ పాయింట్స్ ప్లస్ పాయింట్స్ చూసుకోవాలి, మైనస్ పాయింట్స్ అన్ని రిమూవ్ చేసుకుంటూ రావాలి. కానీ ఎదటి వాళ్ళతో మనం పోలిక లేకపోతే వాడికి దుఃఖం రాదు. ఈ కంపారిజన్ వల్లే చాలా మందికి సారం వస్తుంది. ఈ చావులు, ఈ పుట్టుకలు, ఇవన్నీ నీ దుఃఖాలు, నీ కంపల్షన్స్, నీ బాధలు, నీ అరిష్టాలు, ఇవన్నీ కూడా నువ్వు దేహంతో ఏకం అవటం వల్ల, దేహమే నేను అనుకోవటం వల్ల నీకు ఆత్మ ఎలాగా తెలియదు. దేహాన్ని ఆత్మ అనుకోవటం వల్ల, దేహాన్ని సత్యం అనుకోవటం వల్ల, దేహం తప్పించి ఏమీ లేదని అనుకోవటం వల్ల నీకు ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ టెన్షన్స్ కంపల్షన్స్ ఇవన్నీ వస్తున్నాయి. అది దేహం చనిపోతుంది, దేహం పుడుతుంది, దేహం చనిపోతుంది, మరి వస్తుంది, దేహానికి రోగం వస్తుంది, దేహానికి రోగం పోతుంది. ఇవన్నీ నిజము కాదు, నీ నమ్మకాలు. ఎంత దమ్ము ఉండాలి నా మాట చెప్పడానికి, ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి, ఎంత లోపల మాట చెప్పడానికి ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి చూడాలి. నీకు వచ్చే లాభాలు, నీకు వచ్చే నష్టాలు, నీ మనసుకు వచ్చే ఇష్టాలు, నీ మనసుకు వచ్చే అయిష్టాలు, నీ మనసుకు వచ్చే కష్టాలు, నీ దేహాలు పుట్టటాలు, నీ దేహాలు చావటాలు, నీ దేహాలు నీకున్నటువంటి లాభాలు, నీకున్న నష్టాలు, నీకున్నటువంటి మైనస్ పాయింట్స్, మనసులో మైనస్ పాయింట్స్ ప్లస్ పాయింట్స్ అన్నీ నీకు కనిపిస్తున్నాయి కదా. చనిపోయిన వాళ్ళందరూ చూస్తున్నావు, వాళ్ళు చనిపోతున్నారు అనుకుంటున్నావు. పుట్టే వాళ్ళందరినీ చూస్తున్నావు, వాళ్ళు పుడుతున్నారు అనుకుంటున్నావు. నీ దేహం పుట్టింది అనుకుంటున్నావు, దేహం చనిపోతుంది అనుకుంటున్నావు. ఇవన్నీ అసలు సత్యానికి, అసలు ట్రూత్కి నువ్వు అనుకునే దానికి ఏమీ సంబంధం లేదు. నీ చావులు పుట్టుకుని కూడా అది నిజము కాదు, కేవలం నీ నమ్మకాలు, నీ మూఢత్వం, నీ మూఢ నమ్మకాలు, నీ మూఢత్వం మటుకు. అసలు సత్యానికి నువ్వు అనుకునే మాటలకు ఏమీ సంబంధం లేదు. నువ్వు అని అసలు ట్రూత్ ఈజ్ అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఆల్ దిస్ నాన్ సెన్స్ అండ్ ఆల్ దిస్ కాన్ఫ్లిక్ట్. అసలు సత్యానికి నువ్వు అనుకునే గడవలకి, నువ్వు అనుకునే చావులకి, నువ్వు అనుకునే పుట్టుకలకి, నీకు వచ్చే కష్టాలకి, నీకు వచ్చే లాభాలకి, నీకు వచ్చే నష్టాలకి ఏదో ఊహించుకుంటున్నావు కదా. ఎంత నీ ఊహలే, నీ నమ్మకాలే, నీ మూఢ నమ్మకాలే, నీ నాన్ సెన్సే. కానీ అసలు సెన్స్కి దీనికి ఏమి సంబంధం లేదు. నీ నమ్మకం, నీ చావు నీ నమ్మకం, నేను చనిపోతున్నానని నువ్వు నమ్ముతున్నావు అంతే. నువ్వు నమ్మచ్చు, కానీ నువ్వు నమ్మేది సత్యం కాదు. ఎంత మ్యాథమెటికల్ యాక్యురసీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ లో తీర్చవటం, అది టైర్ అవరు. ఏ గంటలో చూసినా ఫ్రెష్గా ఉంటారు,
ఏం చేశారు?
కర్తృత్వం లేదు, అక్కడ డోయర్షిప్ లేదు. ఎప్పుడు కూడా మనకు డోయర్ కర్తృత్వం లేకపోతే ఎన్ని గంటల పని చేసినప్పుడు అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చినట్టు ఉంటాం. మనం కష్టపడి పని చేయటం వల్ల టైర్ అవ్వం. ఈ పని నేను చేస్తున్నాను, ఇది నా వల్ల అవుతుంది, ఇదంతా నేనే సాధిస్తున్నాను అనుకునే ఊహను చూసి ఆ కర్తృత్వం అంటే దేహ మన వల్ల నువ్వు టైర్ అవుతావు, కానీ పని వల్ల టైర్ అవ్వడం, డోర్షిప్ వల్ల టైర్ అవుతాడు. ఇది ఈ పని నేను చేస్తున్నానని తలంపు వల్ల టైర్ అవుతాడు, కానీ పని వల్ల టైర్ అవ్వడం ఏ మనుషులు? 24 అవర్స్కి 18 అవర్స్ వర్క్ చేసుకుంటున్నారు. ఎప్పుడు చూసినా ముఖం ఫ్రెష్గా ఉంటుంది, గులాబీ డిసెంబర్ నెలలో గులాబీ పువ్వులా కనిపిస్తూ ఉంటారు. రోజెస్ ఇన్ డిసెంబర్, రోజెస్ నాట్ ఇన్ జూన్, రోజెస్ ఇన్ డిసెంబర్. ఆ ముఖాలు ఎప్పుడు మెరిసిపోతూ ఉంటారు. గులాబీ పువ్వుల అందం, గులాబీ పువ్వుల సౌందర్యం డిసెంబర్ నెలలో చూడాలి, మే నెలలో కాదు. కానీ నమ్మకాలు మీకు ఏదైనా కలిసి వచ్చింది అనుకోండి, బాగుపడిపోతున్నాం అనుకుంటారు. మామూలుగా అందరు బాగుపడిపోతున్నాం అంటే, ఏదైనా నష్టం వచ్చింది అనుకోండి పాడైపోతున్నాం పాడై, అనేది నీ నమ్మకాలు. నువ్వు బాగుపడినా చెడిపోయినా చచ్చి వెళ్ళి ఇప్పుడు నువ్వు పచ్చికెళ్ళేది లేదు, ఏముండదు. నువ్వు చచ్చిపోయినప్పుడు కూడా పట్టుకెళ్ళి గుండె చూసి కూడా పట్టుకెళ్ళావు. మంచికి కొంతమంది అంటారు అవసరం వరకు సంపాదించవచ్చు, అవసరానికి మించి సంపాదిస్తే వారసులు పాడైపోతారు, వారసులకు చెడ్డ అలవాట్లు మనం నేర్పినట్టు అవుతున్నాం అంటారు. అంటే అమెరికాలో వారన్ బఫెట్ వాళ్ళు 80% సమాజాన్ని ఖర్చు పెడుతున్నారు, 20% ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తున్నాడు. వాళ్ళకి ఎక్కువ ఇచ్చేస్తాడు, అందరూ మన చేతి మనం డబ్బు ఇచ్చి వాళ్ళని పాడు చేసిన వాళ్ళు అవుతాం, తర్వాత వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ నేర్పిన వాళ్ళు అవుతాం. అని నీ నమ్మకాలు భగవాన్ ఎవరు, నీ చావులు నీ పుట్టుకలు. నా చచ్చిపోయిన తర్వాత ఏమవుతానో అడుగుతాడు. ఇప్పుడు ఎవడో నీకు తెలియదు, చచ్చిపోయిన తర్వాత గొడవ ఎంతకురా అంటున్నారు భగవాన్. చనిపోయిన తర్వాత గొడవ ఎంతకురా, ఇప్పుడు ఎవడో నీకు తెలియదు, చనిపోయిన తర్వాత ఏమవుతానంటావంటే, ఈ చనిపోవటాలు ఈ పుట్టటాలు నీ ట్రబుల్స్, డిఫికల్టీస్, డిసప్పాయింట్మెంట్స్, ఇవన్నీ నిజాలు కాదు, ఇవన్నీ నమ్మకాలు. నీ లాభాలు నీ నష్టాలు, నువ్వు ప్యూర్ మ్యాన్, నువ్వు రిచ్ మ్యాన్ అనుకున్నావు నీ నమ్మకమే, నువ్వు పూర్ మ్యాన్ అనుకున్నావు నీ నమ్మకం. అది ఇట్ ఈజ్ మియర్ ఇమాజినేషన్, ఇట్ ఈజ్ మియర్ ఫిక్షన్. ఆ కాన్ఫిడెన్స్ చెప్పేటప్పుడు కాన్ఫిడెన్స్, ఆ కాన్ఫిడెన్స్ చూడండి, నీ నమ్మకాలు ఆయన నిజం మటుకు కాదు. నమ్మకాల్లోంచి దుఃఖం రావచ్చు, కానీ నిజంలోంచి దుఃఖం రాదు. నువ్వు అసత్యాన్ని సత్యం అనుకోవచ్చు, అనేదాన్ని నిజం అనుకోవచ్చు. అలా అనుకోవటం అనుకుని నీకు దుఃఖం ప్రారంభమవుతుంది. నువ్వు అనేదాన్ని నిజం అనుకున్నంత మాత్రం చదివి అది నిజం అవ్వదు. అసత్యాన్ని సత్యం అని అనుకోని ఇష్టం వచ్చినట్టు అనుకో, కానీ సత్యం కాదు. అది ఎలా ఉండాలి, అది అలా ఉంది, అది నువ్వు అనుకున్నట్టు కదా లేదు. ఇట్ ఈజ్ బియాండ్ ఎవర్ అండర్స్టాండింగ్, ఇట్ ఈజ్ బియాండ్ ఎవర్ ఇంటలెక్ట్, ఇట్ ఈజ్ బియాండ్ ఎవర్ సెన్సెస్. కానీ అది లేదంటే ఉంది, అది ఎలా ఉందని, అది ఎలా ఉండాలి, అలా ఉంది, నువ్వు అనుకున్నట్టుది లేదు. అది ఈ చావులు పుట్టుకలు లాభాలు నష్టాలు అందాలు అందాలు లేకపోవటాలు మీకు అర్థమవుతుంది. ఈ పరిస్థితులు మీరు అనుకునేవన్నీ ఆ దేహానికి సంబంధించిన విషయాలు, మీరు అనుకునేవన్నీ మనోదేహములకు సంబంధించినవి. మనం చచ్చిపోయేవారికి ఏం చేస్తామంటే మన చుట్టూ దేహం చుట్టూ తిరుగుతాం, రెండు అబద్ధాలు. మీరు ఎవరైనా పెళ్లి తింటారు, పువ్వు ఇడితే సంతోషిస్తారు, రెండు అబద్ధాలు అంటున్నారు భగవాన్. ఇవాళ ఎవరైనా పొగిడితే సంతోషిస్తారు, తిడితే ఏడుస్తారు. మనం చనిపోయే వరకు మన మనస్సుకు చుట్టూరు దేహం చుట్టూరు తిరుగుతాం. అట్లా ఆ రెండు గడపలు బ్యాట్లో మనం. కానీ ఆ సత్య మనోదేహములకు అతీతంగా ఉంది. మన దేహాభిమానాన్ని పెంచేది ప్రతిది సిన్నే. మన దేహాభిమానాన్ని పెంచేది ప్రతిది సిన్నే. మన ఎక్కడో జాయింట్ కలెక్టర్ గారు ఏదో ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి వెళ్ళాడు. ఆ టైంలో నేను అక్కడ ఉన్నాను. ఆయన జిల్లాకి జేసీ జాయింట్ కలెక్టర్ గారు, మేము ఏదో పాపాలు చేసామండి, ఇలా అయిపోయామండి, మేము ఏదో పాపాలు చేసాం, ఇలా ప్రజలు అంటున్నారు, మరి వాళ్ళు గుడిసెలు కావాలో, గేదెలు కావాలో, ఆవులు కావాలో, ఏదో మరి ఏదో ఏదో మరి అక్కడ సమస్య ఉంది, మేము ఇలాగ అయిపోయామండి, మేము అందరం పాపాలు చేసామండి, పాపాలు చేసాం అని చెప్పి ఇలాగ అయిపోయామండి, మాకేం ఇల్లు లేవు, కొంపలు లేవని ఏదో చెప్తున్నాడు, ఏదో చెప్తున్నాడు. ఆ జేసీ గారు అన్నారు, మీరు పెద్ద పాపను, నేను చిన్న పాపను అంటాడు. జాయింట్ కలెక్టర్ గారు అన్నారు, మీరేమో పెద్ద పాపలు ఏమో వచ్చి నేను చిన్న పాపం, నేను కూడా పాపం ఎప్పుడొకప్పుడు పాపం చేసి ఉండకపోతే నాకు జ్ఞానం ఎందుకు రాలేదన్నారు. ఆశ్చర్యం ఇలాగ, మీరు పెద్ద పాపలు, నేను చిన్న పాపను అంటే నిజంగా నాలో ఏ పాపం లేదనుకుని మరి నాకు జ్ఞానం ఎందుకు రాలేదన్నారు. అయితే మీరు పాపడే, నేను పాపని. అయితే డిగ్రీలో తేడా ఉండొచ్చు, మీరు 104 డిగ్రీలు ఉండొచ్చు, నాకు 102 డిగ్రీలు ఉండొచ్చు, డిగ్రీలో తేడా. కానీ మీరు పాపడే, నేను పాపం. మరి నేను నాకు నాలో అసలు దోషం లేదనుకోండి, మీరేదో పాపం చేశాం పాపం చేశాం అంటున్నారు, నేనేది పాపం చేయలేదు అనుకోని మట్టి మరి నాకు ఆత్మజ్ఞానం ఎందుకు కలగలేదు. నేను పారిశుద్ధ్యం అయితే నోటికి నేను పాడలేదు, పవిత్రుని అయితే నోటికి నేను పాడలేదు, పరిశుద్ధిని అయితే నాకు ఆత్మజ్ఞానం ఎందుకు కలగలేదు. డిగ్రీ తేడా, ఎక్కువ తక్కువ తేడా. మీరు పెద్ద పాపలు ఉండొచ్చు, నేను చిన్న పాపనే ఉండొచ్చు. అందులో ఆ వలయంలో అందులో మీరు ఉన్నారు, నేనే ఉన్నారు కలెక్టర్ గారు. డిగ్రీ తేడా, మీకు 104 డిగ్రీలు జ్వరం ఉండొచ్చు, నాకు 101 డిగ్రీ జ్వరం ఉండొచ్చు, కానీ జ్వరం మీకు ఉంది నాకు ఉంది. ఆ జేసీ గారు అంటున్నారు, వాళ్ళకి ఏదో కొంపలు అడుగుతున్నారు, మేము ఏదో పాపాలు చేసాము, మా కొంపలు ఏమో ఏదో చెప్తున్నారు. అని చేత నువ్వు నీ నమ్మకాలకు నీ నమ్మకాలతో సరిపెట్టుకోవటలేదు. నీ గొడవలన్నీ తీసుకొలిసి ఆత్మకు అంటగడుతున్నావు. నీ గొడవలన్నీ తీసుకెళ్లి ఆత్మకు అంటగడుతున్నావు నువ్వు. అని చేత నీ హృదయంలో ఒక నిజం ఉంది, దాని తాలూకు ఎరుక, దాని డైరెక్ట్ రియలైజేషన్ అది ఎలా ఉందో అలా దాన్ని నీకు అనుభవంలోకి వచ్చే వరకు నీకు అర్థమవుతుంది. అది అనుభవంలోకి వచ్చేదారు అది నిజం కానిదాన్ని నిజం అనుకుంటూనే ఉండి, ఏది నిజమో నీకు తెలిసే వరకు నిజం కానిదాన్ని నిజం అనుకుంటూనే ఉంటావు. అది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ రావాలి, ఇండైరెక్ట్ గా కాదు. నీ హృదయంలో ఉన్న వస్తువు డైరెక్ట్ గా నీ అనుభవంలోకి రావాలి. అప్పుడు వరకు నిజం కానిదాన్ని నిజం అనుకుంటూనే ఉంటావు, సరిపోతున్నా అనుకుంటావు, పుట్టి అని అనుకుంటున్నావు. ఏ వస్తువుకైతే చావు లేదో, ఏ వస్తువుకైతే పుట్టుకు లేదో, ఏ వస్తువుకైతే చావు పుట్టుకు ఎలా ఉంటాయో తెలీదు. అది నీకు అనుభవిక వేద్యం అయ్యే వరకు, అనుభవిక వేద్యం చచ్చిపోయానని, ఎక్కడికి వెళ్ళానని, మళ్ళీ తిరిగి పుట్టానని, అక్కడ ఏదో కష్టాలు అనుభవించానని, అక్కడ ఏదో భోగాలు అనుభవించానని ఏదో ఎలా అనుకోవటం మానవు. ఎప్పుడు వరకు నువ్వు ట్రూత్ ని రిలైజ్ చేసేవారు? ఆ ట్రూత్ ఎవరై ఉన్నాడు? నీవై ఉన్నావు. నువ్వేదైతే తెలుసుకోవాలని అనుకుంటున్నావో అది నీవై ఉన్నావు. ఇక్కడ చెప్పి లాజిక్ అది, నువ్వేదైతే తెలుసుకోవాలని అనుకుంటున్నావో అది నీవై ఉన్నావు. అంటే నువ్వు వర్తమాన టేక్ కేర్ ఆఫ్ ది ప్రజెంట్, జరిగిపోయిన గొడవల గురించి బెంగలు పెట్టుకోకండి, భవిష్యత్తు గురించి గాలి మళ్ళ కట్టుకోకండి. ప్యాస్ట్ ఇది ప్యాస్ట్, చేలో నీరు వెళ్ళిపోయింది చేలో నీరు వెళ్ళిపోయిందని బెంగలు పెట్టుకోకుండా కొత్త నీరు పెట్టుకోండి. చేలో నీరు బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, చేలో నీరు బయటకు వెళ్ళిపోయింది బయటకు వెళ్ళిపోయిందని ఏడుస్తూ కూర్చొని బదులు కొత్త నీరు పెట్టుకోండి. జరిగిపోయిన టైం వేస్ట్ చేసుకున్నారు, జరిగిపోయింది జరిగిపోయిన టైం అంతా వేస్ట్ అయిపోయింది. అలా కాకుండా మీ చేతిలో ఉన్న కాలాన్ని ఉపయోగించుకోండి. భవిష్యత్తు గొడవల గురించి భవిష్యత్తు గురించి లేనిపోయిన ఊహించుకోకండి. అనుకున్నది జరగకపోయినా మీ ఒంటి మీద తప్పదు. అనుకున్నది జరగవచ్చు జరగకపోవచ్చు మీ ఒంటి మీద తప్పదు. అంటే టేక్ కేర్ ఆఫ్ ది ప్రెజెంట్, చేతిలో ఉన్న వర్తమాన కాలాన్ని మీరు మ్యాక్సిమం ఉపయోగించుకోండి. టైం వేస్ట్ చేసుకోవద్దు. భవిష్యత్ కాలం దాని జాగ్రత్త తీసుకుంటుంది. భగవాన్ చెప్పే టీచింగ్ అంటే టేక్ కేర్ ఆఫ్ ది ప్రెజెంట్, ది ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్స్. మీరు చేతిలో ఉన్న వర్తమాన కాలాన్ని విడిచిపెట్టేసి భవిష్యత్తు కాలం బాగుండాలంటే బాగుండదు. వర్తమాన కాలాన్ని బాగా ఉపయోగించుకోండి, సద్వినియోగం చేసుకోండి, భవిష్యత్తు కాలం అంతా బాగానే ఉంటుంది. ది ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్స్. అయితే కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. భగవంతుడి కాల రూపంలో ఉన్నాడు. మళ్ళీ ఉపనిషత్తుల మాటలు చెప్తున్నాను, మళ్ళీ మొట్టమొదటి చెప్పాను ఉపనిషత్తులో చెప్పింది, మీ బ్రెయిన్ కాందడు, మీరు మహామేధావులైన అందడు. ఏం చేయండి, మీ మేధావులు కూడా ఆబ్జెక్ట్ కాదు, మీ మేధస్సు కూడా ఈశ్వరుడు ఆబ్జెక్ట్ కాదు. మీ ధనానికి అందడు, మీ జనానికి అందడు, మీ అధికారానికి అందడు, దేహానికి అందడు, ఈ లోకం గొడవలకు ఒక ఆబ్జెక్ట్ కాదు. వాడు నీ చేత తెలుసుకోబట్టానికి నీకంటే చిన్నవాడు ఏం కాదు, పసివాడు ఏం కాదు. నీ చేత తెలియ నీ బుద్ధి చేత తెలియబట్టానికి నీ బుద్ధి కంటే చిన్నవాడు ఏం కాదు, చిన్నవాడు ఏడు కాదు. మరి ఎవడికి తెలియబడతాడు, దేనికి తెలియబడ్డో చెప్పేశాడు, స్పెసిఫిక్ గా చెప్పేశాడు మ్యాథమెటికల్ యాక్యురసీ. మరి ఎవడికి తెలియబడతాడు, ఎవడైతే తన ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నాడు, భోగ కారణాలన్నీ ఎదురుగుండా ఉన్నప్పటికీ చాపల్యం లేకుండా ఎవడో ఉన్నాడు, ఎవరికైతే మనో నిగ్రహం ఉందో మనస్సును అదుపులో పెట్టుకుంటున్నాడు, ఎవరికైతే ప్రపంచాన్ని ఎంజాయ్ చేసేయాలి ప్రపంచాన్ని ఎంజాయ్ చేసేయాలని భోగ బుద్ధి ఎవరికి లేదు. యోగ బుద్ధి ఉన్నవాడికి అందుతుంది, కానీ భోగ బుద్ధి ఉన్నవాడికి ఈశ్వరుడు అందడు. కొంతమంది ఎంజాయ్ చేశారు ఎంజాయ్ చేశారు, ఏం ఎంజాయ్ చేస్తాడు ఆడు, ఎంజాయ్ చేసినంత ఆడు దుఃఖం కింద మారిపోతుంది. మనిషి చేసే ఎంజాయ్మెంట్ ప్రతిదీ కూడా వాడికి చివరికి సారో మిగిలిచి వెళ్ళిపోతున్నది. మీరు ఫాలో అవుతున్నారా? మీ ఇంద్రియ నిగ్రహం, మీ మనోనిగ్రహం, తర్వాత మీ హృదయాంతరాళాల్లో మీకు యోగ బుద్ధి ఉండాలి, కానీ భోగ బుద్ధి ఉండకూడదు. భోగబుద్ధి అంటే ఎంజాయ్ చేయాలి లైఫ్ని, ఎంజాయ్ చేయాలి లైఫ్ని, ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేయాలంటే ఎంజాయ్మెంట్ చివరికి సారో తీసుకొస్తుంది. ఎంజాయ్మెంట్ వల్ల సారో వస్తుంది. సబ్జెక్ట్ మీకు ప్రాపర్గా అర్థమవుతుంది అనుకోండి, ఉన్నదంటే ప్రాపర్గా అర్థమవుతుంది అనుకోండి, మీ దుఃఖం అంతా ఆనందంగా మారిపోవడం. మీకు సబ్జెక్ట్ బాగా ప్రాపర్గా మీకు అండర్స్టాండ్ అవుతుంది అనుకోండి, మీ బ్రెయిన్కి అందుతాను అనుకోండి, మీ దుఃఖం అంతా ఆనందముగా మారిపోవను, మీ అశాంతి అంతా శాంతిగా మారిపోవను. ఎక్కడికి వెళ్ళి ఇక్కడ ఉండగానే, ఇక్కడ కూర్చుని ఉండగానే మీకు ప్రాపర్ అండర్స్టాండింగ్ వల్ల మీ అశాంతి అంతా శాంతిగా మారిపోవను. మీ బండెడు దుఃఖం ఉంటే బండెడు సుఖంగా మారిపోతుంది అండర్స్టాండింగ్ వల్ల. అండర్స్టాండింగ్ ఇట్సెల్ఫ్ యోగా. మనో నిగ్రహం ఒకటి, ఇంద్రియ నిగ్రహం ఒకటి. నువ్వేం అనుకోవద్దు, నేను మంచివాడిని చెడ్డవాడిని, నేను రిచ్ మ్యాన్ నేను పూర్ మ్యాన్ ఏం అనుకోవద్దు. ఇవి అనుకోవటాలు మానే. I am a poor man, I am a rich man, I am so and so, I am an ugly man, I am a wonderful man, I am a beautiful man, I am a charming man, I am not a beautiful man, I am an ugly man, I am so and so, I am so and so. ఇలా అనుకోటాలు వదిలేయి. అనుకోటాలు వదిలేస్తే నీ మనసు అటు గూట్లో పడిపోతుంది. ఈ అనుకోటాల వల్లే నీకు దుఃఖం వస్తుంది. నువ్వు అనుకునే విషయాలే సత్య సాక్షాత్కారానికి అడ్డొస్తున్నాయి. అనుకోటాలు వదిలేయి. ఆయన సోన్ సోన్ అనుకోవటం వాటి వదిలేదు. తర్వాత ఇవన్నీ ఉన్నాయి. ఈ మేకప్ అంత ఎంత ఇలా ప్రిపేర్ అయినప్పటికీ మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహం ఇవన్నీ ఉన్నప్పటికీ అనుకోటాలన్నీ మానేసినప్పటికీ అన్డివైడెడ్ లవ్, అన్డివైడెడ్ డివోషన్, అన్డివైడెడ్ అట్రాక్షన్ అంటే ఈశ్వరు పాదాల పట్ల మినహాయింపులు లేని ప్రేమ. మైండ్కి స్ప్లిట్ అవ్వకూడదు, మైండ్ స్ప్లిట్ అవ్వకూడదు. మినహాయింపులు లేని ప్రేమ, మినహాయింపులు లేని ఆప్యాయత. నువ్వు ఇలా చేస్తే నేను ఇలా చేస్తాను, నువ్వు మా ఇంటికి ఇచ్చేస్తే మీ ఇంటికి వచ్చినప్పుడు నేను ఇస్తాను అనేటువంటి షరతులు లేకుండా నీకు అర్థమవుతుంది. అది దట్టు అండైన డివోషన్ లో కూడా కారణం కనపడకూడదు. ఇవన్నీ చూడండి, ఎలా అయితే మీకు రియలైజేషన్ వచ్చేస్తుందని ఉపనిషత్తు చెప్తాను. మరి దానికి కారణం కనపడకూడదు. ఈశ్వరుడి మీద ప్రేమ ఉండాలి, ప్రేమకు కారణం కనపడకూడదు. ఈశ్వరుడి పట్ల డివోషన్ ఉండాలి, డివోషన్ కారణ అకారణ భక్తి. అకారణ భక్తి ఈశ్వరుడి పాదాల పట్ల అకారణ భక్తి, టోటల్ డివోషన్, టోటల్ డెడికేషన్. ఇంటెన్ మళ్ళీ అందులో ఇంటెన్సిటీ నదీ ప్రవాహం వెళ్ళి సముద్రంలో కలుస్తుంటే ప్రవాహాన్ని మన అంక చూడమంటే చూడదు. దాని ప్రవాహమే దాని అది మనస్సు యొక్క వేగం. అలాగా అంతర్ము ఈశ్వరాభిముఖంగా అంతర్ముఖంగా అలా వేగంగా వెడితే వాడికి ఈశ్వరుడు గోచరిస్తాడు. ఇది ఎవరో చెప్పింది కాదు, ఉపనిషత్తు ఋషులు చెప్పిన మాటలు. మీరు అనుకుని అన్ని నిజాలు కాదు, మీరు అనుకుని అన్ని నమ్మకాలు. కానీ మీకు ఆ నిజం తెలిసే వరకు నిజం కానీ దాన్ని నిజం అనుకుంటూనే ఉంటారు. చావులు నిజం, పుట్టుకలు నిజం, ఈ బాధలు నిజం, ఈ అశాంతి నిజం అని మీరు అనుకోవటం మానే అనుకుంటూనే ఉంటారు. ఎప్పుడు వరకుని ఆ ట్రూత్ని రియలైజ్ చేసే వరకు, ట్రూత్ని రియలైజ్ చేసే వరకు, అప్పుడు ఆ ట్రూత్ని రియలైజ్ చేసిన కాడి నుంచే నో సారం, నో టెన్షన్, నో రీబర్త్ అట్ ఆల్, నో మోర్ సారో, నో మోర్ రీబర్త్, నో మోర్ టెన్షన్. భగవాన్ చెప్పి ఫైనల్ చూడండి, అది ఎలా ఉండాలి అలా ఉంది. అది ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఇవన్నీ నీ కల్పితాలు. అది ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఎలా అనుకుని అన్ని కల్పితాలు అంతే. మీరు శరీరానికి ఆరోగ్యం, మనసుకి శాంతి, ఈ రెండు కాపాడుకోవటం వల్ల మీకు సాధనకి ఈ ఫిట్ అవుతాయి. రెండు సాధన చేసుకోవడానికి బాగా ఈ ప్రిపేర్ అవుతాయి శరీరం ఒకటి మనస్సు ఒకటి. అంచేత భగవాన్ చెప్పేది మీకు మీ పని అది మీరు శ్రద్ధగా చేసుకోండి. మీకు అవసరం లేని పడవలకు వెళ్ళకండి. మీ పని మీరు శ్రద్ధగా చూసుకుని పని దొంగలు అవ్వద్దు. మీ చేతిలో భగవంతుడు మీకు ఏ పని అయితే కేటాయించాడో ఆ పని జాగ్రత్తగా చేయండి. ఆ పని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకండి. ఎస్కేపిజం వద్దు. ఎస్కేపిజం వల్ల స్వామర్థనం వస్తుంది, కానీ ఎస్కేపిజం వల్ల జ్ఞానం రాదు. భగవంతుడు మీ శరీరానికి ఏ పని అయితే కేటాయించాడో ఆ పని కష్టంగా చేయొద్దు, ఇష్టంగా చేయండి. ఈ రకమైన ప్రారంభం అని మీరు చేసే పని ఇష్టంగా చేస్తారనుకోండి, ఇంకా ఈ పని మీకు రాబోయే దానిలో ఎదురవ్వదు. ఆ చేసే పని అయిష్టంగా చేశారనుకోండి, ఏ పని అయితే మీకు అయిష్టం ఆ పనే భగవంతుడు మళ్ళీ వచ్చి జన్మలు ఇచ్చి అదే చేయమంటాడు. మళ్ళీ మీకు ఆ కుటుంబంలో మీకు ఆ పని కేటాయిస్తాడు. ప్రీతిగా చేయండి, ఇష్టంగా చేయండి. అర్జున, నీ ప్రారంభంలో యుద్ధం చేయటం ఉంది. నువ్వు సై యుద్ధ వీరుడు, నీ ప్రారంభం యుద్ధం చేయటానికి వచ్చింది. డూ యువర్ డ్యూటీ. జరిగేది ఏదో జరుగుతుంది, జరగనిది ఏదో జరగదు. నీ చేతిలో ఉన్న పని మటుకు పూర్తిగా చేసి జరిగేదో జరుగుతుంది, జరగనిది ఏదో జరగదు. నీ చేతిలో ఉన్న పని విషయం మటుకు అశ్రద్ధగా ఉండద్దు. నా చేతిలో ఉన్న పని మటుకు నువ్వు జ్ఞాపకం పెట్టుకోకు. నీ చేతిలో ఉన్న పని మర్చిపోకు. ఇదే గీతా బోధ అంటే ఇదే. నా చేతిలో ఉన్న పని నేను చేస్తాను చేయను, నేను కింద పడేస్తానేమో. అటువంటి నా చేతిలో ఉన్న పని గురించి నీకు సందేహాలు, నాకు విస్మృతి లేదు. మర్చిపోవటం అంటే జ్ఞాపకం పెట్టుకోవటం, మర్చిపోవటం అనేది మనసుకు సంబంధించిన విషయాలు. దేవుడికి అక్కడ జ్ఞాపకం పెట్టుకోవటం, మనసు మర్చిపోవటం ఉండదు. నా చేతిలో ఉన్న పని నువ్వు జ్ఞాపకం చేయకు. నీ చేతిలో ఉన్న పని నువ్వు చెయ్యి. నా చేతిలో ఉన్న పని గురించి నువ్వు ఆలోచించుకో. అది ఎప్పుడు చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఎలా చెయ్యాలి. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. అది ఎప్పుడు చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఎలా చేయాలి నేను నిర్ణయించుకుంటాను. నీ చేతిలో ఉన్న పని హృదయపూర్వకంగా చేసి వదిలే అంతే. హృదయపూర్వకంగా చెయ్యి, ఇష్టంతో చెయ్యి, అయిష్టంగా చేయొద్దు. నువ్వు ఏ పని చేసినా అవి ఇష్టంగా చేసుకుంటే పాత వాసనలోనే పోతాయి, కొత్త వాసనలు రావు. మీరు ఎవరైనా చూసి ద్వేషించే కారణం ఉందనుకోండి, ద్వేషించడానికి తగిన కారణం ఉందనుకోండి, అనుకోండి. ఇతరులను చూసేటప్పుడు నిజంగా భౌతికంగా ఆలోచిద్దాం. మీకు ద్వేష కారణం ఉంది, వాడిని ద్వేషించడానికి సరిపోయే కారణం మీకు కనిపిస్తుంది అనుకోండి. కారణం కనిపిస్తాను, అయినప్పటికీ ద్వేషం లేకుండా మీరు ఉండగలిగితే ఈశ్వరు అనుగ్రహానికి పాత్రలు అవుతారు. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళందరినీ మీరు ప్రేమిస్తున్నారు. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళందరినీ మీరు ప్రేమిస్తున్నారు. మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళని మీరు ప్రేమించలేరా? మిమ్మల్ని ప్రేమించే వాళ్ళందరినీ తిరిగి మీరు ప్రేమిస్తున్నారు. అది జీవుడి లక్షణం, అది జీవుడి లక్షణం. మీరు దేవుడు అయిపోవాలన్నా మీకు మిమ్మల్ని ప్రేమించడం వాళ్ళని కూడా ప్రేమించడం నేర్చుకోండి, దేవుడు అయిపోతారు. మీరు తొందరగా ముగ్గిపోవటానికి తగిన ఉపాయాలు ఏవి? అయితే వాళ్ళు మమ్మల్ని ప్రేమించడం లేదు కదండి, మేమెందుకు ప్రేమించాలని మీరు అడగండి. దేవుడు చెప్పాడు కాబట్టి చేయండి. ఆయన చెడ్డవాళ్ళు మంచివాళ్ళు మీకు అనవసరం. వాళ్ళు చెడ్డవాళ్ళు మంచివాళ్ళు మీకు దేవుడు చెప్పాడు కాబట్టి చేయండి. దేవుడి సామ్రాజ్యాన్ని, ఆ స్వర్గ సామ్రాజ్యాన్ని మీరు కోరుకుంటున్నారు కాబట్టి ఆ స్వర్గం చెప్పినట్టు చేయండి. వాళ్ళు చెడ్డవాళ్ళు మంచివాళ్ళు మీకు అనవసరం. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మీరు ప్రేమిస్తున్నారు, మిమ్మల్ని ప్రేమించలేని వాళ్ళని మీరు ప్రేమించలేరా? దేవుడు చెప్పాడని చేయలేరా? మీకు దేవుడి రాజ్యంలో ప్రవేశం కావాలంటే ఇది కూడా చేయండి. మీరు ఏదో చేయటం వల్ల ఏదో రావచ్చు, మీకు మోక్షం రాదు. జ్ఞాపకం పెట్టుకోండి, లోపల నుంచి బాగుపడితే రావాలి మనం. లోపల నుంచి ముగ్గుతూ రావాలి. కానీ బయట ఏదో చేసాం, అది చేసాం, ఇది చేసాం కాబట్టి మనకు మోక్షం వచ్చేస్తుంది అలా అనుకోకండి. అలా అనుకుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు అవుతుంది. మీరు బయట మంచి పనులు చేయండి, మీకు పుణ్యం వస్తుంది. పుణ్యం మంచిదే, పాపం కంటే పుణ్యం మంచిదే. అందుకని దానివల్ల మీకేదో లోపల వచ్చేసి మోక్షం వచ్చేస్తుంది అని అలా అనుకోకండి. ఏదో చేయటం రాదు. కానీ ఉన్న తలంపు ఏంటది? దేవుని దేహం లోపల మనస్సు ఉంది, మనసు లోపల నేననే తలంపు ఉంది. ఆ నేననే తలంపు మూలంలోనే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మీ దేహంలో ఒక భాగము కాదు, ఆ దేవుడు మీ దేహంలో ఒక భాగము కాదు. ఆ నేననే తలంపు నాదనే తలంపులు మీరు తీసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ప్రయత్నం చేసినంత మాత్రం ఓడవు, ఆ దేవుడు ఓడగొట్టాలి. అవి ఎప్పుడు ఓడగొడతాడు, ఆడు ప్రయత్నం ఆడు చేసి ప్రయత్నం అప్పుడు చేస్తాడు. ఈ లోపల ఓడగొట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. మీ తెలివి వల్ల ఊడిపోవు, మీ తెలివి వల్ల ఊడిపోవు. ఆయన కూడా వీళ్ళు తెప్పలబడుతున్నారని మీరు 10 మార్కులకి 1 మార్క్ మీరు సంపాదిస్తే మిగతా 9 మార్కులు ఆయన వేసేసి ఊడగొడతాడు. మనల్ని ఎవడైతే జైల్లో పెట్టాడో వాడే జైల్లోంచి విడిపించాలి. ఈ దేహము నేననే తలంపు, దేహము నాదనే తలంపు మన లోపల ఎవడైతే పెట్టాడో వాడే చెయ్యాలి. ఈ లోపల మనం ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం చేస్తే ఆయన అనుగ్రహాలు ఎఫర్ట్ ఇది నీడెడ్ ఎంతో కొంత ప్రయత్నం చేస్తే కొన్ని కనీసం ప్రయత్నం చేస్తే నటిస్తే ఆ నటించినట్టు కూడా కొన్ని మార్కులు వేస్తారు. కొంతమంది మ్యాస్టర్లు ఏమంటారా, మీరు తప్పులు రాసినా ఉప్పులు రాసినా ముందు పేపర్ నలుపు చేయండి, ఆ నలుపుని చూసేనే మీకు ప్యాస్ మార్కులు ఇస్తాను. అసలు ఒట్టి కాగితాలు ఇచ్చేయకండి, పేపర్ ఏదో నలుపు చేయండి అని. తప్పులో ఉప్పులో ఏదో రాసేయండి. ఎఫర్ట్ ఇది నీడెడ్ ఏదో ఎంతో కన్నా మీరు చేయగలిగిన చెయ్యండి. మరీ శరీరానికి చెమట పట్టించుకోక్కర్లేదు. మీరు ఏదో ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి. దాన్ని ఒంపి పెట్టుకుని దాన్ని సాకు కింద తీసుకుని ఈ 2 తలంపులు ఓడగొట్టి జైల్లోంచి బయట తీసుకొచ్చి పడేస్తాడు. ఇది జైలు ఇది, అప్పుడు అది మోక్షం. ఈ లోపల ఎంతో కానీ మీరు ఏదో చేయగలుగుతున్నారు కదా, కళ్ళు మూసుకోవటం, కళ్ళు తెరవటం, ఏదో జపం చేయటం, గూడు చుట్టూరు తిరగటం, ఏదో యజ్ఞానం ఏదో చేస్తున్నారు మీరు చేయగలిగింది, ఏదో జపం ధ్యానం చేయటం ఏదో ఏదో చేస్తున్నారు కదా, ఏదో హోలీ కంపెనీ, ఏదో పుణ్యకార్యాలని సత్కర్మని ఏదో ఏదో మీరు చెప్పలేదు. మీరు పడుతున్నారు అలా పడమంటున్నారు. మీరు చెప్పలేదు మీరు పడండి. మీరు అలా చేస్తూ ఏదో చేస్తూ ఉండండి, అదే నటిస్తూ ఉండండి. ఆ తలంపులు 2 ఏదో టైం చూసుకుని నేను ఓడగడతాను. అప్పుడు మీరు శాశ్వతమైన శాంతికి వారసులు అవుతారు. ఇక ఫైనల్ ఏంటి మీకు అర్థమవుతుంది, ఎవడైతే దేహము నేననే తలంపు ఎవడైతే పెట్టాడో, దేహము నాదనే తలంపు ఎవడైతే పెట్టాడో, ఫైనల్గా వచ్చేవాడు కాదు. ఇంటర్ఫిరెన్స్ లేకుండా, ఆ డివైన్ ఇంటర్ఫిరెన్స్ లేకుండా ఇగ్నరెన్స్ నుంచి బయటకు రాలేము. అది ఫైనల్గా ఆ ఇగ్నరెన్స్, ఆ డివైన్ ఇంటర్ఫిరెన్స్ లేకుండా మనం బయటకు రాలేము. ఎప్పుడో డివైన్ ఇంటర్ఫిరెన్స్ వస్తుందని మీరు కనిపెట్టుకోండి. మేక్ యువర్ ఓన్ ఎఫర్ట్, డూ యువర్ డ్యూటీ, మేక్ యువర్ ఓన్ ఎఫర్ట్, మేక్ ఎఫర్ట్, ఎఫర్ట్ ఇస్ నీడెడ్. ఓం శాంతి శాంతి శాంతి.